కొన్ని మార్చిందండి. మనం అందరం కూడా జీవితంలో వచ్చిన పని మర్చిపోతున్నాం, మర్చిపోయాడు. భగవంతుడు భగవద్గీతను అది వచ్చిన విషయాలు ప్రతిపాదించాడు జీవుడికి. మీ శరీరం యాత్రలు పనిగా మీరు పని చేసుకుని ఎవరి ఆధారపడకుండా మీ పనిని మీరు శ్రద్ధగా చేసుకుంటూ పని కూడా దేవుడే, పనిలో దేవుడే చూడటం నేర్చుకుంటే వాడికి దైవానుగ్రహం కలుగుతుంది. ఈ కొత్త సభ్యులను కూడా భగవంతుడి ప్రతినిధులుగానే చూడాలి. పలానా కార్యకర్తలు వారి పలానా జిల్లాల్లో వారిని ప్రభుత్వం ఉద్యోగస్తున్న ఎలా నియమిస్తున్నారు? ఈ జీవకోట్లో మీ ఇంటికే పలానా 10 మంది ఉన్నటువంటి మీ మనుషులు కాదు, వాడు భగవంతుడి మనుషులు. వాళ్ళని మీకు కేటాయించాడు. మీరు పిల్లల్ని కన్నారు కానీ రాకన్న కన్నులైనవి జన్మాంతర అనుబంధాన్ని బట్టి కేటాయిస్తాడు. ఇది వాళ్ళకి పూర్వజన్మలు ఉంటాయి, ఆ పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి వాళ్ళ జీవితాలు నడుస్తూ ఉంటాయి. అది ఎన్ని వ్యవహారిక సత్యాలు. భగవంతుడు మనకు కొన్ని అవకాశాలు ఇస్తున్నాడు. జ్ఞాన సంపాదనకి శాస్త్రాన్ని ఇచ్చాడు, గురువుని ఇచ్చాడు, అవకాశాలను కల్పిస్తున్నాడు. కానీ మన కాలాన్ని సద్వినియోగం చేసి మానేసి దుర్వినియోగం చేసుకుంటున్నాం. మన కుటుంబానికి ఉపయోగపడని విషయాలు, సమాజానికి ఉపయోగపడిన విషయాల్లోనూ మనం ఎక్కువ కాలాన్ని వృధా చేస్తున్నాం. వచ్చిన పని ఏంటంటే జ్ఞాన సముపార్జన. జ్ఞాన సముపార్జన అంటే మీరు మన కాలేజీలో చదువుకుని ఇద్దరమే పట్టుకు సంబంధించిన విషయం. అదే మీ యాత్ర కోసం, జీవిత విధానం నడుపుకోవడం కోసం ఏదో ఎవరి ముఖ్య వారు చేసుకుంటూ ఆత్మజ్ఞానాన్ని సత్యజ్ఞానాన్ని సంపాదించుకోమని భగవంతుడు చెప్పారు. అంటే భగవద్ అనుభవం పొందమని. మనకునేది సత్యజ్ఞానం కాదు, విద్యా జ్ఞానం. అందుకే రమణ మహర్షి గారు చెప్పారు, చదువుకుని మూర్ఖుడు, చదువులేని మూర్ఖుడు. చదువు లేని వాడి మూర్ఖుడు, చదువుకుని వాడి మూర్ఖుడు. వాళ్ళకైతే వాళ్ళ స్వరూపం వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఎవరో వాళ్ళకి తెలియదు కాబట్టి ఇద్దరు మూర్ఖులే. కొంతమంది చదువు ఉండొచ్చు, కొంతమందికి చదువు రాకపోవచ్చు, కొంతమంది చదువు ఉండొచ్చు, నాయకత్వం సమానంగా అదనంగా వాళ్ళకి చదువు ఉండొచ్చు. మామూలుగా ఇక్కడ నాయకత్వం తేడా ఉంటుంది కానీ చదువుకున్న వాడికి, చదువుకున్న వాడికి వాడి బిహేవియర్ ఒక రకం ఉంటుంది, వాడి ప్రవర్తన ఒక రకం. కొన్ని నాగరికతలో తేడా ఉంటుంది, కొన్ని కల్చర్లో తేడా ఉంటుంది, మాట్లాడే విధానంలో తేడా ఉంటుంది. మానవుడికి సుఖం కావాలి, శాంతి కావాలి. బాహ్య పరిస్థితుల మీద మన సుఖం ఆధారపడలేదు రెండని అనుకుంటాం. బయట వ్యక్తుల మీద కానీ, బయట పరిస్థితుల మీద కానీ మన సుఖం ఆధారపడలేదు కానీ అలా అనుకుంటాం విద్యా జ్ఞానం వల్ల. గాఢ నిద్రలో మనం శరీరం లేకుండా ఉన్నాం, మనసు లేకుండా ఉన్నాం, కానీ ఆశ్చర్యం ఏంటంటే సుఖంగా ఉన్నాం. ఇది మీ అనుభవం విషయం. మీ చెప్పిన మాత్రం మీరు నమ్మకం లేదు, మీ అనుభవాన్ని సరిపడతానే చూసుకో. విశ్లేషణ అవసరం. ఎవరు సభ్యత్వం శ్రవణం చేసినప్పుడు లోతుగా విశ్లేషణ చెయ్యాలి. మీరు నేను చెప్పినా మీకు సొంతం చేసుకోబోతే మీకు ఉపయోగపడదు. మనం గాఢ నిద్రలో ఉండగా శరీర రహితులు, మనం రహితులు, కానీ సుఖంగా ఉన్నాం. ఎప్పుడొస్తాం దుఃఖం, ఎప్పుడొస్తాం వ్యాధుల వ్యవస్థలు వచ్చేవాడికి మీరేనే తనం. మన అందరం మీరే, మీరు అందరం కలిసి ఒక తప్పు చేస్తున్నాం. మొదటి తప్పు మొదటి పొరపాటు. ఆ మొదటి పొరపాటులోంచి మీరు చాలా పొరపాట్లు వస్తున్నాయి. బంతి కొన్న ప్రదేశం జారకుండా ఉండాలి, కానీ జారిన తర్వాత ఎంత దూరం జారట్లో చెప్పలేదు. ఒక మనిషి పతన వాటిని ప్రారంభిస్తే ఎంతవరకు వెళ్ళి ఆగుతాడని మనం చెప్పలేదు. మన అందరం చేస్తున్న పొరపాటు ఏంటంటే శరీరము నేను అనే తరం. అంటే మన అస్తిత్వాన్ని శరీరాన్ని కుయ్యం చేసుకుంటున్నాం. నేనైతే శరీరమే అనుకుంటున్నాను. మన అస్తిత్వాన్ని మన దేహాన్ని కుయ్యం చేసుకుంటున్నాం, మన మనసు కుయ్యం చేసుకుంటున్నాం. గాఢ నిద్రలో మనం ఉన్నాం, కానీ దేహానికి పరిమితమైనది, మనసుకి పరిమితమైనది. దేహానికి మనస్సుకి పరిమితమై లేనప్పుడు సుఖంగా ఉన్నాం, దేహానికి మనస్సుకి పరిమితమై అయినప్పుడు దుఃఖంగా ఉన్నాం. ఇది అనుభవం విషయం, కామన్ సెన్స్ ఉంటూ తెలుస్తుంది. దీని కంటే శాస్త్ర పరిజ్ఞానం అక్కడ కామన్ సెన్స్ ముఖ్యం. చదువు కంటే కామన్ సెన్స్ ముఖ్యం. కామరాజనాథ్ అనేది నిర్ణయ చీకేషన్ విషయాలు 4వ తరగతి చదువుకున్నాడు. పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళకంటే బాగా రిలీజ్ చేశాడు. అంటే కామరాజు పరిపాలన రామరాజ్యం కాదు పని ఉన్నాయి. ఆయనకేం చదువు 4వ తరగతి, ఆయనకు ఆంగ్ల భాష కూడా రాదు. కానీ గ్రేట్ అడ్మినిస్ట్రేటర్, హెల్త్ అడ్మినిస్ట్రేటర్ అంటే రామరాజ్యాన్ని పిలుస్తారు. ఆయన పరిపాలన చేసిన 3 సంవత్సరాలు. దానికి కారణం ఏంటి చెప్పాడు, నాకు చదువు రాకనే కామన్ సెన్స్ ఉందన్నాడు. కామన్ సెన్స్ ని బట్టి యూజ్ చేస్తున్నారు. కొంతమంది పెద్ద పెద్ద చదువులు చదివితే వాళ్ళకి తెలివి ఎక్కడ చెబుతూ ఉండరు. కామన్ సెన్స్ లేకపోతే చదువు ఉన్నది అంటారు. అయితే మన ఉదయంలో ఒక సత్యం ఉంది, మన ఉదయంలో ఈశ్వరాంశం ఉంది, మన ఉదయంలో సుఖం ఉంది, శాంతి ఉంది, ఆనందం ఉంది. దేహం నిజంగా నేను అనుకుంటే అది నేను అనుకున్నా ఇబ్బంది లేదు. దేహం నిజంగా మనం అనుకోండి, మనం అనుకున్న ఇబ్బంది లేదు. మనం కానిగానే మనం అనుకుంటున్నాం, అంచేది మనకు డిజైర్స్ వస్తున్నాయి, అటాచ్మెంట్స్ వస్తున్నాయి. మరి అటాచ్మెంట్ వల్ల దుఃఖం వస్తుందో డిజైర్ వల్ల దుఃఖం వస్తుంది. మనకి దుఃఖం వస్తారంటే మన గురి కోరుకుండాలి వెనకాల. కారణం లేకుండా కార్యం ఉండదు. మనకి ఏదైనా దుఃఖం వస్తుందంటే అశాంతి వస్తుంది వెనకాల ఏమి కోరిక ఉందని అర్థం. కానీ ఈ సాధన చేయాలంటే దేహానికి ఆరోగ్యంగా చూసుకోవాలి, మనసు ఆరోగ్యం చూసుకోవాలి, తీరికని జాగ్రత్తగా ఉండాలి. మీరు పదవి పదార్థాలు చనిపోవడం సాధ్యమైన పరిధి ప్రయాణాల్లో ఏమి చనిపోకుండా చూసుకోవాలి. ఇంకా అంతగా ఆకలి వేస్తే ఫ్రూట్ ఏమైనా తినొచ్చు, అరటిపండు లేదా తినకోట ఏదైనా తినొచ్చు. కుక్కలు పిండి తింటే మంచిది కాదు, జర్నీస్లో కూడా అందులో వకరస్లో తినకూడదు. కాకపోతే వెళ్ళి అనారోగ్యం కొని తెచ్చుకున్నట్టే అర్థం. తర్వాత తలంపులు తగ్గించుకోవాలి, మాటలు తగ్గించుకోవాలి, తక్కువ మాట్లాడాలి, ఎక్కువ పని చేయాలి. అందరికీ మోక్షం కావాలి. భగవంతుడి దగ్గర మనం మోక్షం తప్పించింది ఏం అడగకూడదు. ఎప్పుడైనా శివుడి గుడిలోకి వెళ్ళినా విష్ణు గుడిలోకి వెళ్ళి మోక్షం తప్పించేం అడగద్దు. మీరు మోక్షం అడిగితే మిగతా విషయాలకు మోక్షం ఇచ్చి మిగతా కూడా చూస్తాడు. మీ అవసరాలంటే భగవంతుడికి మీకంటే బాగా తెలుసు. మనం తొందరపడి అడుగుతాం, అడగకపోతే ఇవ్వడం మనం అడగని వాళ్ళకి ఎక్కువ ఇస్తారు. తప్ప వాళ్ళు అడగడం కూడా చేతనవుతుంది కదా. అసలు మనం ఏది మంచిదో మనకు తెలియదు. మనకి ఏది మంచిదో మనకంటే భగవంతుడికి ఎక్కువ తెలుసు. మీరు ఎప్పుడైనా అనారోగ్యం వస్తుంది కొన్ని కంగారు పడకుండా ఆరోగ్యం ఇది మీకు నేర్పడానికి అనారోగ్యం వస్తుంది. మీకు ఎప్పుడైనా దారిద్ర్యం వస్తే ధన యొక్క ఇల్లు నేర్పడానికి ఎప్పుడైనా దారిద్ర్యం వస్తుంది. ప్రపంచంలో చెడ్డంటే ఇల్లు లేదు. మీకు ఏదైనా చెడ్డ జరిగినట్టు ఎప్పుడైనా అనిపిస్తే చెడ్డ ఒక మంచి వైపుకి మీ ముఖాన్ని తిప్పడానికి భగవంతుని యొక్క ప్రణాళిక. అది మంచి చెడ్డను విభజించే మీరు మంచివారు, మీరు చెడ్డవారు, మీరు చెడ్డవారు, మీరు మంచివారు అని అది విభజించేది అహంభావన. మీ హృదయంలో ఇది ఉంది, నా హృదయంలో అది ఉంది, నా హృదయంలో ఇది ఉంది, మీ హృదయంలో. మీరందరూ సుఖంగా ఉన్నట్టు కనిపిస్తున్నారు, ఉన్నారనేది నాకు తెలియదు. కానీ నేను సుఖంగా ఉన్నానని చెప్పి మీరు సుఖంగా కనిపిస్తున్నారు. అంటే నేను దుఃఖంగా ఉన్నాననుకోండి, మీరు సుఖంగా ఉన్నా మీరందరూ దుఃఖపడుతున్నారేమో అనుకుంటాను. నేను శాంతిగా ఉంటే మీరు బాగా అశాంతిలో ఉన్నా అందరూ శాంతిలో ఉన్నారనిపిస్తాను. నేను శాంతిగా ఉంటే, సుఖంగా ఉంటే, ఆనందంగా ఉంటే పంచభూతాలను మిమ్మల్ని అందరినీ కౌగలించుకోవాలనిపిస్తాను. జీవపడితోటి పంచభూతాలతోటి పరికరాలతోటి సన్నిహితి సమయం ఏర్పడుతుంది ఎవరికి, శాంతిగా ఉన్నవాడికి. మనకి దుఃఖంగా ఉంటుంది ఎవరు సుఖంగా లేదేమో అనిపిస్తుంది, ప్రపంచం కూడా సుఖంగా లేదేమో అనిపిస్తుంది. నాకు శాంతి కనుకుంటే, నాకు ఆనందం కనుకుంటే మొత్తం సృష్టిని అంత కూడా కౌగిలించుకోవాలనిపిస్తుంది పంచభూతాలను కూడా. మనం నేర్చుకోవాలి, గాడి జరుగుతుందని నాకు వేళ మిమ్మల్ని నన్ను ఇక్కడ తీసుకొచ్చుకునే భగవంతుడు. మన తీర్థాటలు పడితే ఏ ఆటంకం వస్తుంది ప్రయాణం ఆగిపోతుంది అంతా భగవంతుడు. అయితే భగవంతుడు ఏం చెప్పారు, మీ జ్ఞాపకాన్ని మీ మరుగుని కూడా నేను అది కూడా మీ తెలియచేట్లో లేదు అన్నారు. మీరు ఎప్పుడైనా ఒక విషయం మనం జ్ఞాపకం పెట్టుకుందామని మర్చిపోతా ఉంటాం, మర్చిస్తే బాగుండాలంటే మళ్ళీ జ్ఞాపకం వస్తా ఉంటాం. మీకు వచ్చి మీ కర్మానుసారాన్ని బట్టి మీ జ్ఞాపకాన్ని మీ మరుగుని కూడా నేను మన వల్ల ఏమి లేదు. మీ గారు నచ్చి దాని ఎదుర్కొన్న సూత్రం మీరు గుర్తించుకుంటే మీకు ఈ క్షణంలో దుఃఖం చల్లారిపోదు. మనం పెంచుకోవాల్సిన ఉద్రేకం కాదు, పెంచుకోవాల్సిన ఆత్మవిశ్వాసం. ఉద్రేకం అనేది ఎంతవరకు ఎవరు బాగుపడలేదు. మన మీద మన విశ్వాసాన్ని పెంచుకోవాలి, మనం చేస్తున్న పని మీద ఆ పని సంబంధించిన స్కిల్ పెంచుకోవాలి, పనిలో భగవంతుని చూడటం నేర్చుకోవాలి. మనం ఏ పని చేస్తుంటే ఈ పని చిరాగ్గా విశుద్ధం చేయకూడదు. ఈ భగవంతుని మన కేటాయించిన పనిని చేయాలి. స్వామి వివేకానంద ఒక మాట చెప్పేవాడు, ఒక జిల్లా కలెక్టర్ గారు ఆయన పరిపాలన ఆయన సరిగ్గా చేయకపోతే వాడు చెప్పులు కుట్టేవాడు, వాడు చెప్పులు బాగా కొడతాంటే కలెక్టర్ గారికి దేవుని అనుగ్రహం కాదు చెప్పులు కుట్టేవాడికి వస్తుందని చెప్పాడు. లోకం దృష్టిలో కలెక్టర్ గారు గొప్పవాడు అనుకుంటాం, కాదు ఈశ్వర అనుగ్రహం చెప్పులు కుట్టేవాడిగా వస్తుంది. ఇంకేదా చెప్పులు కుట్టేవాడు వాడికి వాడు పర్ఫెక్ట్ గా చేస్తున్నాడు. కలెక్టర్ గారు ఆయన డ్యూటీ ఆయన సరిగ్గా చేయలేకపోతున్నారు. అవటానికి జిల్లా కలెక్టర్ గారు ఆయన డ్యూటీ అని సరిగ్గా చేయలేకపోతున్నారు. ఎవరు ఏ పని చేస్తున్నాడు ఆ పని వాడు పర్ఫెక్ట్ గా చేస్తే ఈశ్వర అనుగ్రహం పాత్రగలుగుతారు. కలెక్టర్ గారికి అనుగ్రహం కాదు, ఆ రోడ్డు పక్కన నిలబడి ఆ రోడ్డు పక్కన కూర్చి మీ చెప్పులు కుట్టేవాడు నిన్నగా కలుస్తారు, నువ్వు తొందరగా మోక్షం వస్తుంది. వివేకానంద స్వామి చెప్తాడు ఈ మాట, ఈ 70% 100% ట్రూత్. అంటే దాని అర్థం ఏంటంటే మీకు భగవంతుడు మీ చేతికి ఏం కేటాయించిన పని ఇష్టంగా చెయ్యి, ప్రేమగా చెయ్యి, ప్రీతిగా చెయ్యి, విసుగు గల పనికి రాదు. కొంతమందికి ఏమి కారణం లేకుండా విసుగు వస్తూ ఉంటాం. ఆ విసుగు గల ఉన్న మనుషులకి జ్ఞాపశక్తి తగ్గిపోతుంది, గ్రహించే శక్తి తగ్గిపోతుంది, తోటి మానవులతోటి ఇష్టంగా జీవించే అలవాటు కూడా తగ్గిపోతుంది. కానీ మనం ప్రతిదానికి విసుగు పడుతూ ఉంటారు, కారణం తెలియదు. ప్రతిదానికి కోపం చేసుకుంటారు ఏంటో అర్థం కాదు. ఏదో ఏం చెప్పింది కోపం తగ్గించుకోండి, మనసు నియమించుకోండి, మీరు చేతనైతే ఇతరులకు సహాయ సహకారంగా అందించండి, మీకు అవకాశం ఉంటుంది. ఇది మీకు ఏదైనా అవకాశం ఉంటే ఇతరులకు సహకరించండి. మీ మనస్సు నియమించుకోండి. అయితే మీరు బాధపడాలంటే మీ మనస్సు నియమించుకోవాలి, కోపం తగ్గించుకోండి, ప్రతి చిన్న విషయానికి కోపం పెంచుకోవాలి. అయితే మన కాలాన్ని టైం వేస్ట్ చేసుకోకూడదు. వచ్చిన పని మర్చిపోయాం మనం, సబ్జెక్ట్ వచ్చిన పని మర్చిపోయాం. ప్రతి మానవుడికి సుఖం కావాలి, శాంతి కావాలి. ఆ సుఖం ఎక్కడుందంటే మన హృదయంలో. బయట ఏ ప్రపంచంలో ఏ వస్తువులోనే సుఖం లేదు, మన హృదయంలోనే సుఖం ఉంది, శాంతి ఉంది. అది ఎవరు అడ్డొస్తుంది? హృదయంలో సుఖం ఉంది, మీ హృదయంలో శాంతి ఉంది. కానీ అది పొందటానికి ఎవరు అడ్డొస్తున్నారంటే పరాయి వాళ్ళు దగ్గర అవటం లేదు. ఈ దేహము నేను తలంతి అడ్డొస్తుంది. ఆ మొదటి తలంతి అడ్డొస్తాను. మొదటి తలంటే మొదటి తప్పు అని మానవుడు చేసే మొదటి తప్పు అది. అది ఫస్ట్ మిస్టేక్. ఈ మధ్య నాకు నుంచి అది తగ్గినట్టు అనిపిస్తుంది. తగ్గిన కనిపించి ఏం తెలిసి సుఖం ఇచ్చేస్తున్నారు. మరి మీరు సుఖంగా మళ్ళీ అయితే మీరు సుఖపడిపోతున్నారేమో అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు నేను ఎంతోకంటే నాకు సుఖం వస్తానంటే బయట పరిస్థితి వల్ల ఏం కాదు, లోపల నేను వేగంతో కాదాక్షన్ పొందినేను, మనస్సుతో కాదాక్షన్ పొందినేను, లోకంతో కాదాక్షన్ కొన్ని పలచబడతానని తెలుస్తాను. ఆ పరచబట్టం కూడా మీ ఏదో సాధన చేసిన కాకుండా ఈశ్వరుని దయ కూడా స్పష్టం. ఈ చెయ్యి చేయని ఉంచుకుంటే ఎలా ఉంటుందో, ఈ చెయ్యి చేయని టచ్ చేస్తే ఎలా ఉంటుందో, అది ఈశ్వర స్పర్శ ఎంత అనుభవంలోకి వస్తుంది అంటే ఫిజికల్ గా కూడా తెలుస్తుంది. సిచ్యువేషన్ కాదు, ఇమాజినేషన్ కాదు, అది ఫిజికల్ గా కూడా తెలుస్తుంది. అది విసి తెలుస్తుంది. ఏదో ఇతరులు పంచిపెట్టడం కోసం ఈ ప్రవచనాలు కానీ ఇంతకంటే ఇందులో ప్రయోజనం మనం ఏ పని మీద ఈ ఊరి మీద వచ్చామో ఆ పని జ్ఞాపకం చేయడానికే ఈ ప్రవచనాలు కానీ అంతకంటే మరొక ప్రయోజనం ఉండదు. మన హృదయంలో ఒక సత్యం ఉంది, మన హృదయంలో భగవంతుడు ఉన్నాడు, ఆత్మ ఉంది. దాని స్వరూపం సుఖం, దాని స్వరూపం శాంతి, దాని స్వరూపం ఆనందం, దాని స్వరూపం ఉండటం. ఈ చావుని గుర్తుకులన్నీ నిజం కాదు, పారమార్థిక సత్యాలు కాదు, వ్యవహారిక సత్యాలు. బ్రహ్మ మహర్షి గారిని ఒక వాక్యం ఒక ప్రశ్న అడిగారు, ఎవరి మాకు మోక్షం ఎప్పుడు వస్తుందని. ఈ ఒక్క వాక్యం మీకు అర్థమైతే మీకు చాలింపు అక్కడ. ఎవరో నీళ్ళకి భక్తులు ఎవరు అడిగారు మాకు మోక్షం ఎప్పుడు వస్తుంది. ఆయన అన్నారు ఇప్పుడు మీరు పుట్టారనుకుంటున్నారా పుట్టలేదు అనుకుంటున్నారా? తీర పుట్టేశామని అన్నారు. పుట్టకపోతే గొడవలేదని తీర పుట్టేశామన్నారు. మీరు పుట్టారనుకుంటే మీకు మోక్షం రాదని చెప్పారు. ఈ బాగా అర్థం చేసుకోండి. నువ్వు పుట్టాను, నువ్వు మోక్షం నాకు కావాలని అడిగారు, అడిగినవాడు అడిగారు. ఇప్పుడు నువ్వు పుట్టాననుకుంటున్నావా పుట్టలేదు అనుకుంటున్నావా అని అడిగారు భగవాన్. నేను పుట్టాను అనుకుంటున్నాను, నేను పుట్టాను అనుకుంటున్నావా అన్నాడు. అయితే నీకు మోక్షం రాదని చెప్తారు. అది మనకు కూడా రాదని అర్థం. నువ్వు పుట్టుకలేని పదార్థాన్ని పుట్టింది చచ్చిపోతుంది, చచ్చిపోయింది పుడుతుంది. పుట్టుకలేని దానికి చావులేదు, చావులేని దానికి పుట్టుకలేదు. ఏ వస్తువుకైతే పుట్టుకలేదో అది నువ్వే ఉన్నావు. ఈ పుట్టిన బడికి నువ్వు కాదు. ఆ పుట్టం లేదా నీకు తెలుగుతున్నాడు. ఆ పుట్టం ఎక్కడనంటే నీ హృదయంలో ఉంది. అయితే నీ శరీరంలో భాగం కాదు, నీ శరీరాన్ని పోస్ట్ చూస్తే తెలియదు. నీ శరీరంలో భాగం కాదు, నీ హృదయంలోనూ ఉంది. అయితే నేను పుట్టాను అనుకున్నప్పుడు నీ హృదయంలో ఏ వస్తువు అయితే ఉందో పుట్టన వస్తువు, ఆ పుట్టప్పుడు నీ శరీరం నీకు ఎలాగైతే వ్యక్తం అవుతుందో నేనుగా, నీ హృదయంలో పుట్టన వస్తువు నీకు నేనుగా వ్యక్తమైనప్పుడు నీకు మోక్షం వస్తుంది. పుట్టాను అనుకున్న వాడికి మోక్షం లేదు. ఇంకా పుట్టింది నువ్వు కాదు. పుట్టింది చచ్చిపోతుంది, చనిపోయింది పుడుతుంది. నువ్వు ఇవి కాదు, అది కాదు. ఇవి తలంపు, అది తలంపు, ఇష్టముడు తలంపు, అయిష్టముడు తలంపు, చావు తలంపు, పుట్టిన తలంపు, కష్టం తలంపు, దుఃఖం తలంపు, నీకు ఎప్పుడు ఉద్యోగం తలంపు, ఈ మధ్య మా పరిస్థితి బాగున్నాయంటే అదొక తలంపు, దురదృష్టం ఒక తలంపు, అదృష్టం ఒక తలంపు, ఎదుర్కొంది ప్రతిది తలంపు. ఎక్సెప్ట్ టీచర్, ఎక్సెప్ట్ బ్రహ్మం, ఎదుర్కొంది క్రియేటర్ బయలుదేరినాడు. నీ పుట్టాను ఏంటంటే నీకు మోక్షం కాదు. ఎంచక నీ పుట్టిన వస్తువు కాదు, పుట్టిన వస్తువు దేహం పుట్టింది. అది నీవైతే అది నువ్వు కాదు. ఏదైతే పుట్టలేదో నీవై ఉండవు. అది పుట్టలేదు. ఆ అనుభవం నీకు వస్తే నువ్వు అసలు పుట్టలేదని సంగతి అనుభవం వస్తే ఏదో మన అనుభవం వస్తుందో ఆ రోజు నీకు మోక్షం వస్తుంది. ఈ మాటిక్యులర్ యాక్యురసీ ఇది రిలిజియన్ కాదు. రమణ మహర్షి గారు మతం గురించి చెప్పలేదు, ఆత్మ విద్య గురించి చెప్పారు, సత్యవిద్య గురించి చెప్పారు. డైరెక్ట్ గా మధ్యవర్తులతో సంబంధం లేకుండా, గురువులతో సంబంధం లేకుండా, మతాలతో సంబంధం లేకుండా, శాఖలతో సంబంధం లేకుండా, నీ హృదయంలోని ఆనందంలోకి, నీ హృదయంలోని సుఖంలోకి, నీ హృదయంలోని శాంతిలోకి మధ్యవర్తులతో సంబంధం లేకుండా ఆ శాంతి సముద్రంలోకి, ఆనంద సముద్రంలోకి నేను తీసుకెళ్లి అక్కడ మించటానికి ప్రయత్నం చేశాడు. అలా ప్రయత్నం చేసిన వాళ్ళు ఇద్దరు, ఒకటి బుద్ధిగా ఉండదు రమణుడు. రమణ మహర్షి గారు గంటల తరబడి మాట్లాడితే మతం పేరు కానీ, ఈశ్వరుడు పేరు కానీ, దేవుడి పేరు కానీ ఎత్తకుండా మాట్లాడిన గంటలు ఉన్నాయి. ఇప్పుడు దేవుడు అన్నాడే మీరు అందరూ నమ్ముతారనుకోండి, దానివల్ల మీకు దేవుడంగా నమ్మిన మీకు సుఖమైనప్పుడు ప్రయోజనం లేదు. ఒక దేవుడు మీరు అంటారనుకోండి, వాడు ఎవరితో చెప్పినా ఆడికి కలిసి వచ్చేది, దేవుడు ఉన్నాడని చెప్పినా వాడికి కలిసి వచ్చేది. ఆ దేవుడి తాలూకు సుఖం, ఆ శాంతి మీకు లేనట్టు. స్టేట్ బ్యాంక్ లో ఎంత డబ్బు ఉంటే మనకెందుకు మన జేబులో 5 రూపాయలు లేనప్పుడు? మనం వచ్చిన పని మర్చిపోకూడదు. ఈ భూమి మీద దేవుడు ప్రారంభాన్ని చేయడానికి వచ్చింది. మీకు సత్యానికి ఏమి సంబంధం లేదు, ఇవన్నీ దిండి స్టెప్పే. ఆ వేగం ఏ పని మీద అయితే వచ్చిందో, ఏ అనుభవాలు అయితే పొందారో, అనుభవాలు పొందే దేహం చనిపోతుంది. ఒక గంట ముందు చనిపోయి ఒక గంట లేటు కానీ చనిపోండి. ఇంకోటి మన దగ్గర ఈశ్వరుడు పట్ల మనకు ఉన్నటువంటి విశ్వాసం నీకు తాను ఉందని అనిపిస్తాను మనకి. ఎవరితో చెప్తాను భగవంతుడు ఉన్నాడు మనసులో నమ్ము. అది చూస్తూ ఉంటాడు భగవంతుడు ఎవరితో చెప్తున్నాడు అని మనసులో మనం నమ్మటం లేదు. మన నోటికి మన మనసుకి అంత దూరం ఉంటుంది, ఇతరుల మాట ఇద్దరు ఉంటుంది. ఇందుకు భగవాన్ చెప్పేది ఏంటంటే ఆత్మానుభవం పొందటానికి నీ హృదయంలోనే సుఖం ఉంది, సుఖం ఎక్కడ బయట లేదు, నీ హృదయంలోనే సుఖం ఉంది. ఆ సుఖానికి ఎవరు అడ్డేస్తున్నారో నువ్వు తెలుసుకో, నువ్వు సుఖపట్టడానికి ఎవరైతే అడ్డేస్తున్నారో తెలుసుకో. ఎవరైతే అడ్డేస్తున్నారో దాన్ని తీసి ఓ పక్కన వెళ్ళి దాన్ని బయటికి లాగి కాల్చి మంటపెట్టమని. ఈ దేహము నేనే తలంపై నీకు అడ్డేస్తాను. అది ఏదో ఇప్పుడు దేహరహితంగా ఉన్నాం అనుకోండి, అనుకోండి ఇప్పుడు దారిద్రంలో దేహరహితంగా ఉన్నాం, మనోరహితంగా ఉన్నాం. ఇప్పుడు కూడా మనం దేహరహితంగా ఉన్నాం అనుకోండి, మనోరహితంగా ఉన్నాం అనుకోండి. మీకు వచ్చిన కష్టం ఏంటి చెప్పండి, మీకు అశాంతి ఎక్కడి నుంచి వస్తామో చెప్పండి. సూర్యుడికి చీకటి ఏదైనా అయితే కనపడదు. దేహరహితంగా ఉన్నవాడికి, మనోరహితంగా ఉన్నవాడికి ఎక్కడికైనా అది దుఃఖం కనపడదు, అశాంతి కనపడదు. ఇంకా మనిషిని పీడించేది బిజిఎంఐ, బాడీ మైండ్ ఇంటర్నెట్. ఈ బిజిఎంఐ పై మనిషిని పీడిస్తుంది. అందులోంచి విడుదల పొందిన వాడికి అంతా శాంతి. ఎటు చూసిన ఆనందం, ఎటు చూసిన సుఖం, ఎటు చూసిన శాంతి. పైగా మీ కప్పు ఎందుకే కారిపోతా ఉంటుంది. అప్పుడు ఇతరులకు కూడా మీకు పంచిపెట్టచ్చు ఆ కాఫీ. మీ కప్పు నిండా పోతుంది, ఎవరికి పంచిపెడతారు మీరు ఆనందం? మనం ఇతరులకు ఎప్పుడు పంచిపెట్టగలంటే మన ఉదయం ముందు అది బయటకు పొంగి పొంగిపోయింది. ఇతరులకు పంచిపెట్టండి కదా, కానీ నా ఆనందం నాకు సరిపడి ఉందో లేదో నా కొలత నేను చూసుకున్న అప్పుడు నీకు నేనే పంచిపెడతాను. భగవాన్ చెప్పేది అనేక మార్గాలు ఉన్నాయి, భగవద్గీత పొందడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ముందు నీకు నేననే తలంపు ఉంది కదా, నేను అని అంటున్నాం. ఆ తలంపు ఉంది కదా, ఆ తలంపుని డైరెక్ట్ గా ఆ తలంపుని చూసి పారిపోకుండా డైరెక్ట్ గా ఫేస్ చేసి దాన్ని తొలగించుకోవటం అమీకంట సూర్యుడే శ్రీకృష్ణుడు. డైరెక్ట్ గా నువ్వు వస్తువులో వెళ్ళిపోతావు. మళ్ళీ నేను నిలవన్నీ దాని చేత పూజలు చేయించడం జపాలు చేయించడం కంటే దాన్ని ఎవరైనా ప్రశ్నించి దాన్ని తొలగించుకోగలిగితే డైరెక్ట్ గా నువ్వు ఆనంద సముద్రంలోకి వెళ్ళి ఆత్మ సముద్రంలోకి వెళ్ళి నువ్వు లైవ్ అయిపోతుంది. డైరెక్ట్ గా దాన్ని ఫేస్ చేయి, దాన్ని ఫేస్ చేయడం జరుగుతున్నాం. ఎందుకంటే ఏదైతే నేను అనుకుంటున్నాను దానికి అది ఎగ్జిస్టెన్స్ లేదు, ఉండాలని అనుకుంటున్నాను. అయితే దానికి ఎగ్జిస్టెన్స్ లేదు కాబట్టి దాన్ని విచారణ చేస్తే పోతుంది, నిన్నంతా ఉంటే అది పోదు. అది లేదు కాబట్టి లేకుండా పోతుంది. కొంచెం రవ్వంతా నీళ్ళంతా విచారణ చేస్తే అది డైరెక్ట్ అప్రోచ్ అన్నాడు. ఈ దేహం లేని నీ తరంపు ఎంత నిజము, నేను నీ తరంపు ఎంత నిజము, ఈ దేవతలు కూడా అంతే లేదు, పునర్జన్మలు కూడా అంతే లేదు, మీకు వచ్చే సంతోషాలు, మీకు వచ్చే దుఃఖాలు కూడా అంతే లేదు, మీకు వచ్చే బాధలు కూడా అంతే లేదు, మీకు వచ్చే కష్టాలు కూడా అంతే లేదు, మీకు వచ్చే నష్టాలు కూడా అంతే లేదు. ఇవన్నీ కూడా వెళ్తాం. ఎంత గొంతవరకు సంబంధించిన విషయం ఈ విద్యాన్ని అంతే లేదు, ఇవన్నీ అంతే లేదు. ఈ విద్యాన్ని పక్క తొలగించారా కష్టకాల కాదు, దేవతలు కూడా పక్క తట్టుకుంటారు, లోకం కూడా పక్క తట్టుకుంటుంది. ఈ ఎటు చూసేది ఇది ఆనందం. విద్యాన్ని ఎప్పుడైతే తప్పుకుంటారు, విద్యాన్ని కల్పించిన దేవతలు కూడా తప్పుకుంటారు. సంగతి అయితే మీ మనసు ఏం చేయాలంటే మూల కలంపుది, ఈ మూల కలంపుని దాని మూలంలో భగవంతుడు ఎక్కడున్నాడంటే మూల కలంపు మూలంలో ఉన్నాడు. దేహమునైనా కలంపు ఉంది, ఆ కలం భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అని అమ్మ వర్షి గారిని ఒకసారి ప్రశ్నించే కైలాసంలో ఉన్నాడు, వైకుంఠం ఉన్నాడని చెప్పలేదు. మీ మనసు ఎంకరించను, మీ చనిపో శరీరం చనిపోయిన తర్వాత ఎవడైతే ప్రయాణం చేస్తున్నాడో ఆ ప్రయాణం చేసేవాడు ఎంత లేదు, మా కైలాసం అంటే వైకుంఠం కూడా ఎంత లేదు. అవి వ్యవహారిక సత్యాలు కానీ పారమార్థిక సత్యం కాదు. దేవుడు ఎక్కడ ఉన్నాడో ఒకసారి రమణ మహర్షి గారిని అడిగారు ప్రశ్న. అయితే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే నువ్వు నేను నేను అంటున్నావు, అదే తలంపు. ఆ తలంపు నీకు లోపల నుంచి వస్తుంది, బయట నుంచి రావటం లేదు, అది మూల తలంపు. ఆ తలంపు వచ్చాక నీకు ఇతర తలంపులు వస్తున్నాయి. ఆ తొలి తలంపు, మొదటి తలంపు, ప్రథమ తలంపు, ప్రధాన తలంపు, ఆ గంగ తలంపు, విద్యా తలంపు. ఆ తలంపు నీకు లోపల నుంచి వస్తుందో బయట నుంచి రావటం లేదు. ఆ మూల తలంపు నీకు ఎక్కడి నుంచి అయితే ఉదయించి వస్తుందో, ఆ మూల తలంపు ఎక్కడైతే ఎరైజ్ వస్తుందో, ఆ మూల తలంపు ఎక్కడైతే పుడతాను దాని పుట్టిన స్థానం ఎక్కడుందో అక్కడే పరమేశ్వరుడు ఉన్నాడు, అక్కడే సృష్టికర్త ఉన్నాడు. అది తెలిసాక నీకు తెలుస్తుంది ఎక్కడున్నవాడు అక్కడున్నాడు, అక్కడున్నవాడు ఎక్కడున్నాడు. దిశించి పర్ఫెక్ట్, గతీది పర్ఫెక్ట్, గతీది పర్ఫెక్ట్, దిశించి పర్ఫెక్ట్ అని ఎప్పుడు తెలుస్తుంది? ఇక్కడ వస్తువు నీకు అనుభవంలోకి వచ్చేదో తెలుస్తుంది. ఇదే బయట ఉంది, బయట ఉన్నదే ఇదే ఉంది, ఎక్కడ ఉంది ఈ లోపల బయట భేదం కూడా విద్యాన్ని కల్పిస్తుంది. ఎక్కడ ఉన్నదే అక్కడ ఉంది, అక్కడ ఉందే ఇక్కడ ఉంది. అదంత పర్ఫెక్ట్, ఇది అంత పర్ఫెక్ట్, ఇది అంత పర్ఫెక్ట్, అదంత పర్ఫెక్ట్ అని ఆ పర్ఫెక్ట్ యొక్క పర్ఫెక్షన్ పొందడానికి నేనేమైతే అడ్డేస్తాను దాన్ని తొలగించి నీ తొలగించగలిగినప్పుడు నీ పర్ఫెక్ట్, నీ వైకుంఠం ఎంత పర్ఫెక్ట్ అనుకుంటున్నాను, భూమి కూడా అంతే పర్ఫెక్ట్. దిస్ ఈజ్ పర్ఫెక్ట్, దట్ ఈజ్ పర్ఫెక్ట్. మనం ఏమనుకుంటున్నాం అంటే క్రీడ రేడి వైకుంఠంలో చేసేదే భోజనం చేయొచ్చాను. సుఖపడతాను సుఖపడతాను అంటే భోగాల్లో సుఖం లేదు. ఇంతవరకు బోధాలు అనిపించి ప్రపంచంలో ఎవరో చనిపోలేదు. స్వల్పడపోయే మరి లోకాల వల్ల రోగాలు వస్తాయి. పూర్వ జన్మలో మనం అనిపించిన భోగాలు ఈ జన్మలో మనకు రోగాలు కింద వస్తున్నాయి. సుఖపడ్డాలు సుఖపడాలి సుఖపడ్డ అంటే భోగ భోగం అనిపించడం సుఖం అనుకుంటున్నారు జీవులు. కానీ ఆ భోగం నుంచి రోగం పడుతుంది. భోగంలో సుఖం లేదు, మీ హృదయంలో సుఖం ఉంది, మీ హృదయంలో ఆత్మలో సుఖం ఉంది. మీ స్వరూపమే సుఖం, మీ స్వరూపమే ఆనందం, మీ స్వరూపమే శాంతి, మీ స్వరూపమే ఉండటం. ఆ స్వరూపం ఆరోపణమే. కానీ మీరు అనుభవంలోకి వచ్చినప్పుడు స్వరూపం ఆరోపణమే. కానీ అది మీకు అనుభవంలోకి వచ్చినప్పుడు మీకు పుట్టుక లేదు, చావు లేదు, మీ బాడీ లెస్, మైండ్ లెస్, వరల్డ్ లెస్, బ్లడ్ లెస్ అని చెప్పి నువ్వు ఉంటావు. నువ్వు కల్పించింది ఏదో ఉండదు, అప్పుడు నీకు జ్ఞానం. నువ్వు ఉంటావు కానీ నువ్వు కల్పించింది ఏదో ఉండదు, అది జ్ఞానం అంటే. నువ్వు ఉంటావు నీ చేత కల్పింపలేదు, ఏదో ఉండవు. శివుడు కూడా పక్క తప్పుకుంటాడు మీ సుఖానికి ఆయన అడ్డొస్తున్నాడేమో. ఈ లోపల వెలుపులనే లేదు అసలు. లోపలికి వెలుపులకి భేదం లేదు. ఏదో భేదం ఉందని మనసు అనుకుంటుంది. దేవుడు లోపల మీరు ఉన్నాను, నాకు బయట లోకం ఉంది, ఎక్కడో దేవుడు ఉన్నాడని ఇవన్నీ కల్పించింది మనసు. దేవుడు లేని చోటంటూ లేదు. దేవుడు ఇక్కడ లేడనుకుని వైకుంఠం వల్ల దేవుడు ఆ దేవుడు నిజం కాదు. ఒక కాలంలో ఇంకో కాలంలో లేకపోతే, ఒక ప్రాంతంలో ఇంకో ప్రాంతంలో లేకపోతే ఆ దేవుడు నిజమైన దేవుడు కాదు. మీ మనసు అంటే ఆ దేవుడు కూడా అంతే. ప్రపంచాన్ని విడిచిపెట్టేసి కాలాన్ని విడిచిపెట్టి దేవుడు ఎక్కడికి పారిపోడు. నువ్వు అనుకోండి మీ మనసులో పారిపోయాడు కానీ ఆయన ఎక్కడికి పారి ఇక్కడే ఉన్నాడు. అదంతా వ్యాపించి ఉండటమే కాదు, అందరికీ మొత్తం ప్రకృతికి దేవకృతికి సాక్షిగా ఉన్నాడు. సాక్షిగా ఉండేదే కాదు, సైలెంట్ గా ఉంటే నడిపిస్తాడు. దేవం యొక్క ప్రారంభం అయితే అదే పద్యం అడిగారు కృష్ణుడు. ఏ మనిషికి పొరపాటు చేయాలనేది కానీ పొరపాటు ఎందుకు చేస్తున్నాడు? దానికి ఆయన సమాధానం ఏం చెప్పండి? కోరిక అని చెప్పాడు. అది పొరపాటు చేయాలని చేసింది కోరిక వాళ్ళు చేస్తున్నాడు. ఎవరు? ఆ కోరిక ఎక్కడి నుంచి వస్తాను? దేహాన్ని ఆత్మ అనుకోవటం వల్ల, దేహాన్ని సత్యం అనుకోవటంలో, తాను కాని దాన్ని తన అనుకోవటం వల్ల కోరిక వస్తుందని చెప్పాను. దేహం చనిపోయినప్పుడు మనం అందరికీ చనిపోవాలని ఉండాలని ఉంటుంది. దేహం చనిపోతుంది కదా ఏదో రోజుని, అది ఎలా పుట్టిందో అలా చచ్చిపోతుంది. కానీ మేము అనుకుంటాం ఇంటే బాగుంది, ఇంకో 10 రోజులు ఇంటే బాగుంది, సినిమాలు మొత్తం యానాలు సినిమాలు అన్ని పూర్తవుతాయి, దాన్ని చూస్తే బాగుంటుంది. రోజు చనిపోయింది తెలుసు ఇవాళ కాదు. ఈ సంసారం అంటే రిపిటేషన్ సంసారం. ఇవాళ చేసుకుంటాను రేపు చేసుకుంటూ ఉంటారు, అదే సంసారం. ఇవాళ కాదు కాకే రేపు, ఇవాళ తిన్నాను రేపు తింటాం, వంద సంవత్సరాలు బతుకుని అంటే సంసారం అంటే రిపిటేషన్ సంసారం అంటారు. అంతకంటే సంసారం ఉంటుంది ఉండదు. అది శరీరాన్ని చావచ్చంటే మనం భయం వేసిపోతుంది. ఇంతకు భయం వస్తుంది చెప్పండి. పెద్ద పోలీని చాకరీ చేస్తున్నాం, దానికి చాకరీ చేసినప్పుడు ఈ చాకరీ కూడా వెళ్ళిపోతుంది, శరీరం పోతే అనుకోని భయం ఇస్తాం. ఏం చెప్పి భయం ఇస్తాం? ఎవరికి భయం ఇస్తాం? దేహము నేను అనుకుంటున్నావు. దేహం చనిపోయిన తర్వాత మీరు అందరూ ఉంటారు, ఎక్కడికి వెళ్ళడం. కానీ ఉండం అనుకుంటాం మనం. దేహం చనిపోయిన తర్వాత మనం ఉండం అనుకుంటాం. ఆ తర్వాత మనకు భయం వస్తుంది కానీ ఉంటాం. దేహం చనిపోయిన తర్వాత కూడా మనం ఉంటాం, అదే సందేహం లేదు. కానీ ఉండము ఉండము అనే తలంపు ఉంది. ఆ తలంపులో మనకు భయం వస్తుంది, దుఃఖం వస్తుంది, ఏడుస్తాం. నేను 100 సంవత్సరాలు ముసలమ్మ కూడా చచ్చిపోయేప్పుడు ఏడుస్తుంది పోయి ఎన్నాయి చూసాం, సినిమాలు చూసాం కదా, ఇంకా వంద నాలుగు తిండం ఎన్నాయి చూసింటాం మనం. పొద్దున్నే 2 ఇండ్లు దసరికి ఉప్మా, మరి 11 ఇండ్లు భోజనం ఎన్నాడు తెలిసిందంటే 100 ఏళ్ళు తెలిసినాంటే 100 సంవత్సరాలు వచ్చిందా తెలియదు చచ్చిపోయింది అప్పుడు తిన్నాడు. నేను 100 సంవత్సరాలు తిన్నా, 100 సంవత్సరాలు సినిమాలు చూసాం, ఇంక ఎన్నాడు చూస్తాం అడుగుంటా లేదు. ఇంక ఎన్నాడు బతుకుతాను అడుగుతాను, ఇంకా బతకాలండి. ఎన్నాడు సినిమా అడిగితే కాకినాడ సినిమాలకి. సరే మీ డబ్బు కూడా మీరు పాడు చేసుకోకండి. మీ డబ్బును మీరు సద్వినియోగం చేసుకుంటే పుణ్యం వస్తుంది, ఆ డబ్బును దుర్వినియోగం చేసుకుంటే పాపం వస్తుంది. డబ్బు మంచిది కాదు చెడ్డది కాదు. మంచి పనులు చేస్తే పుణ్యం వస్తుంది, చెడ్డ పనులు చేస్తే పాపం వస్తుంది. పుణ్యం ఎత్తికెత్తని జీవించాలి, పాపం కూడా ఎత్తికెత్తని జీవించాలి. పుణ్యం కూడా మీ పుణ్యఫలం వడ్డీ కల్పిస్తాడు భగవంతుడు, పాపం చేస్తే అది కూడా వడ్డీ కల్పిస్తాడు. డబ్బు మంచిది కాదు చెడ్డది కాదు, డబ్బు మనం ఉపయోగించుకోవడానికి బట్టి ఉంటుంది. కాలం కూడా అంతే, మంచిది కాదు చెడ్డది కాదు, మనం ఉపయోగించుకోవడానికి బట్టి ఉంటుంది. మీ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే పుణ్యం వస్తుంది, మీ కాలాన్ని దుర్వినియోగం చేసుకుంటే పాపం వస్తుంది. అంటే భగవంతుడు చెప్పాడు, కాలాన్ని మీరు అడవడపరుస్తాయంటే భగవంతుని అడవడపరిచినట్టు. ఇంకే ఐఎమ్ ది టైం, నేను కాలమొప్పం ఉన్నవాడు నేనే అని చెప్పాడు. మీరు ఎప్పుడు దుఃఖం వచ్చింది అనుకోండి, అనుకోండి మీరు మనుషులు పరిష్కారం చేయలేకపోతే కాలం మీకు పరిష్కారం చేసి పడు. అదే మీ దగ్గర మంచి ఆలోచన, ఒక మంచి భావం వచ్చిందనుకోండి, మీరు ఇక్కడ 10 మంది చెప్పారనుకోండి, ఈ 10 మందికి అర్థం కాదనుకోండి, మీరు కంగారు పడకండి. 100 సంవత్సరాల తర్వాత పుట్టబోయి జీవితం అర్థం చేసుకుంటారు. అది మీ స్మార్ట్ చెప్పేసి ఉంటే ఇక్కడ ఎవరి 10 మందికి అర్థం అవ్వక్కర్లేదు. ఇంకో 100 సంవత్సరాల తర్వాత వచ్చి మానవ జాతి అర్థం చేసుకోవచ్చు ఆ విషయం. ఆయుష్యం తీయ ఆయన సమకాలతో అర్థం కాకపోవచ్చు, ఇంకో అర్థం అవ్వచ్చు. అది చావంటే భయపడే విషయం కాలేదు. అదే దేహానికి చాకరీ తగ్గుతుంది. మనం చచ్చిపోతే ఇంట్లో వాళ్ళందరూ ఏమైపోతారు అనుకోండి, బాగుపడతారా, గదే కాడే అవుతుంది.
ఎంత అహంకారం వాణిజ్యం చేస్తుంది ఏదైపోతారు ఏం అవ్వరు బాగుపడతారు. కానీ మన మనసుకి ఎలా అనిపిస్తుంది వీళ్ళందరూ బాగుపడతారని మనం వచ్చిపోతాను, అదే అహంభావం. అంటే భగవంతుడి యొక్క అస్తిత్వం మీద మీకు నమ్మకం లేదని అర్థం. అంటే మీరు ఏం చేయాలంటే ఈ మూల తలంపుని తోలికెళ్ళి, ఈ మూల తలంపుని తోలి ఎక్కడికి, దేవుడు ఎక్కడున్నాడు అంటే మూల తలంపు ఎక్కడైతే ఉదయిస్తుందో అక్కడే ఉన్నాడు. అంటే మూల తలంపుని అక్కడ తోలికెళ్ళి, అదే సాధన యొక్క ప్రయోజనం. ఇది ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళి, మూల తలంపు ఎక్కడి నుంచి వస్తుందో అక్కడ పంపు, అక్కడ ముంచు, అక్కడ తీసుకెళ్ళు. అక్కడ తీసుకెళ్ళి మూల తలంపు, మూల తలంపు దాని మూలంలో లయించింది. ఈ మూల తలంపు నశించిన వెంటనే నిలిపోతున్నాను కంగారు పడకండి. అందరికీ మనం అంటే నేనంటే ఇష్టం, అందరికీ మన అందరికీ అంటే ఏది ఇష్టం, నేను మీ ఆయన అంటే మీకు, మీరంటే మీకు ఇష్టం కాబట్టి మీ ఆయన కూడా మీరు మీకంటే ఇష్టం. మీ ఆయన మీకు, మీ ఆయన మీకు ఒక నేను ఉంది కదా, ఆ నేను మీ ఆయన అనుకూలంగా ఉంటే ఇష్టం మీ ఆయన, ఆ మీ నేనుకి అనుకూలంగా లేకపోతే మీ ఆయన కూడా చుట్టుపోస్తారు. మీలో ఒక నేను ఉంది, ఆ నేనికి మీ ఆయన అనుకూలంగా ఉన్నాడంటే మీ ఆయన మై డియర్ హస్బెండ్ అంటారు. ఆ నేనికి అనుకూలంగా లేదనుకూలమైన అబ్బాయి హస్బెండ్ అంటారు, రిలేషన్స్ హస్బెండ్ అంటారు. ప్రతి వాడికి కూడా వాడు నేనంటే వాడికి ఇష్టం. మామూలుగా మీ అమ్మాయి అంటే మీకు ఇష్టం అనుకోండి, కానీ మీ అమ్మాయి ఏదో కారణాలు మీకు దూరంగా ఉంటాను అనుకోండి, మీ నేను సంతృప్తి పరచడం లేదు అనుకోండి, మీ అమ్మాయి, మీ అమ్మాయికి మీరే శక్తులు అయిపోతారు. అంటే ఇవన్నీ నిజాలు కాదు. నిజమేంటే మనం తెలియదు, నిజం తానేదే నిజం అనుకుంటున్నాం. అంటే మనం దుఃఖం విడిచిపెట్టడము, అశాంతి విడిచిపెట్టడం, జన్మలు విడిచిపెట్టడం, బాధలు విడిచిపెట్టడం అని మీ తోడుకెళ్ళు. ఎక్కడైతే మూల తలంపుని దాన్ని ఎక్కడైతే ఉదయిస్తుందో అక్కడ తోడుకెళ్ళు. అక్కడ నువ్వు చాలా మేలిపోతుందని కంగారు పడకు. నీ విద్యాన్ని ఎక్కడైతే నశించిందో, ఈ విద్యాన్ని ఏ విధంగా నశించిందో అక్కడ ఒక ముప్పై నేను మీకు వ్యక్తమవుతుంది. అది నిజమైన నేను, అదేంటి సత్యమైన నేను. దానికి పుట్టుకు లేదు, చావు లేదు, సరిహద్దులు లేదు, హద్దులు లేదు. అది నీకు అనుభవంలోకి వచ్చాక అది ఉండటంలో నీకు తెలియబడతా ఉంటుంది. కానీ భాషంగా రుజువుతో సాక్షాలతో సంబంధం లేదు. అందుగారు నీ నోట్లో పోసుకుంటే అది తీగా ఉంటుందని నీకే తెలుస్తుంది, ఇతరులు చెప్పక్కర్లేదు. అలాగే నీ హృదయంలో నిజమైన నేను నీకు వ్యక్తమైనప్పుడు అది నీకు నిజంగానే వ్యక్తం అవుతుంది. కానీ దానికి హద్దులు లేవు, సరిహద్దులు లేవు, దానికి దేహానికి పరిమితి ఉండదు, ఒక మనస్సుకి పరిమితి ఉండదు. పలానా శరీరం నాది, పలానా మనస్సు నాది, దానితో తాదాత్యం పొందదు, లోకంతో తాదాత్యం పొందదు, దేనితో తాదాత్యం పొందదు. వారు ఉంటారు కానీ దేనితో తాదాత్యం ఉండదు, ఐడెంటిఫికేషన్ ఉండదు. ఎప్పుడైతే దానికి తాదాత్యం లేదు అప్పుడు దాని స్వభావం ఏంటాడుతుంది, శాంతి ఏంటాడుతుంది, ఆనందం ఉంటుంది. జ్ఞాని ఎక్కడికైతే సుఖాన్ని తీసుకెళ్తాడు, ఎంతో వారికి సుఖం తప్పించబడుతుంది. అజ్ఞాని ఎక్కడికైతే దుఃఖాన్ని మోసుకెళ్తాడు, జ్ఞాని ఎక్కడికి వెళ్తే అక్కడ సుఖాన్ని మోసుకెళ్తాడు. నేను ఏం పోతున్నా, నేను ఏం పోగొట్టుకుంటే ఏం పోతున్నా, కంగారు పడుతుంది, ఇంకో ఏది నేను తెలుస్తుంది. అది ఏంటది, అది క్లియర్ ఆయిల్. అది దేశంతో కాలక్ష్యం ఉండదు దానికి. ఇది దేశం చనిపోతున్నప్పుడు కూడా క్రియేట్ నేను ఉంటాను సంగతి తెలుస్తుంది. ఆ క్రియలే ఎగ్జిస్టెన్స్, ఆ ఎగ్జిస్టెన్స్ కు భిన్నంగా ఉండదు, ఆనందం భిన్నంగా ఉండదు. ఎగ్జిస్టెన్స్ ఇస్ బ్లిస్, ఎగ్జిస్టెన్స్ ఇస్ బ్లిస్. ఎగ్జిస్టెన్స్ వేరు, బ్లిస్ వేరు కాదు. ఎగ్జిస్టెన్స్ వేరు, బ్లిస్ వేరు కాదు. బాగా అర్థం చేసుకోండి. ట్రూత్ వేరు, బ్లిస్ వేరు కాదు. ట్రూత్ ఇస్ బ్లిస్, ట్రూత్ ఇస్ డ్యూటీ, ట్రూత్ ఇస్ ఎగ్జిస్టెన్స్. అది వేరు, ఇది వేరు కాదు. మీకు మనకు అనుభవం అవడం కోసం అలా చెప్తారు. ఎందుకంటే అసత్యంలోంచి మనం ఏర్పడగలం కాదు, సత్యం నుంచి ఏర్పడగలం. మనం కాని దాంట్లోంచి మనం ఏర్పడగలం కానీ ఏదిగా మనం ఉన్నాం, దాంట్లోంచి మనం ఏర్పడలేదు. మీ కోడలు నుంచి మీరు ఏర్పడగలరు కానీ మీరేసి మీరు ఏర్పడలేరు. మనం కాని దాంట్లో సపరేట్ అవ్వగలం కానీ ఏదైతే మనం దాంట్లో సపరేట్ అవ్వలేం. ఈ నేను నేను తప్పుడు భావన ఎవరు ఏం చెప్తున్నారు, ఇది రాంగ్ థింకింగ్, రాంగ్ ఐ, అది తప్పుడు భావన. ఆ తప్పుడు భావంతో మీ ప్రోడక్షన్ పొందావు, అదే నేను అనుకుంటున్నావు. అది ఏం చేస్తుందంటే ఈ తప్పుడు భావం ఏం చేయాలి, నిజం సమానంగా ఉంటుంది కానీ అనేదం సమానంగా ఉండదు. లెక్కలు రైట్ చేసిన వాళ్ళ ఆన్సర్ ఒకటిగా ఉంటుంది కానీ తప్పులు చేసిన వాళ్ళ ఆన్సర్ ఒకటిగా ఉండదు. నిజం సమానంగా ఉంటుంది కానీ నిజం కానిప్పుడు సమానంగా ఉండదు. తమ్మ మనిషి గారు ఏమన్నారంటే, యేసుక్రీస్తు శరీరాన్ని శిరువేశారు, అలాగే ఎవరినైనా మీరు శిరువేయండి, మీరు జ్ఞానం కలుగుతుంది. ఆ శిరువేసే ప్రయత్నం అన్న అదే సాధన. ఎవరినేమి ఈ దొంగనేమి నిద్యానేనని ఈ దేహగతమేమి డెకరేట్ చేసుకోవడం సాధన కాదు, దాని శిరువైంది. యేసుక్రీస్తు శరీరాన్ని ఎలాగైతే శిరువేశారో ఆ నిద్యాన్ని శిరువైంది. శిరువేసిన తర్వాత నశించబడుతుంది, మీకు ఉన్నటువంటి వాస్తవం మీకు తెలియజపడుతుంది. వాస్తవాన్ని శాంతి లేకుండా ఆనందం లేకుండా ఉండదు. ఇది కనుక పరిమితులు లేవు, హద్దులు లేవు, సోపాల భేదం లేవు. మీరు లోపలికి తెచ్చుకుంటాం కదా, పైకోటి మాట్లాడుతూ ఉంటారు. లోపలికి తెచ్చుకునే పైకోటి మాట్లాడమని చెప్పింది అది. లోపల బయట సమానంగా, లోపల వేరు బయట వేరే సమానం కాదని చెప్పింది కూడా దొంగనే. అది నేర్చు పడుతూ ఉంటుంది, నువ్వు దొంగలైనా ఎవరైనా పోయారు అనుకోండి అది ఇంగుడుతూ ఉంటుంది, ఎవరైనా చూసి పడిపోతాం. ఇప్పుడు నీ అప్పగారు ఏమైనా పోయారు అనుకోండి నీకు అప్పుడు దొంగలైన విజయం చేస్తాను. తర్వాత నీ అప్పగారు ఏమైనా విమర్శిస్తారనుకోండి అది నేను అల్లం విమర్శిస్తానుకోండి అది కింద పడిపోతాం. దొంగలు కింద పడి ఎంత చేయకుండా మళ్ళీ ఇంకోటి పోతే మళ్ళీ బయట వచ్చేస్తాను. అది అప్సైడ్ డౌన్స్ కానీ అలవాటు దాని స్వరూపమే అప్సైడ్ డౌన్స్. ఈ దొంగలకి అప్సైడ్ డౌన్స్ ఉంటాయి, అది నిదానంగా ఉండదు. ఇంకా ఇది ఫాల్స్ అయి ఇది రాంగ్ అయి ఇది బాడీ బాగుండ్ అయి అది మీరు జాగ్రత్తగా వస్తున్నంత కాలం శరీరం కూడా పాదాక్షన్ పొంది ఉంటుంది. ఎవరైనా మీరు నల్లగా ఉన్నారంటే అనుకోండి మీ లోపల నేను నల్లగా లేదు, అమ్మేనే నల్లగా మీ లోపల నేను నల్లగా లేదు, మీ శరీరం నల్లగా ఉంది. ఈ పిడిపితి ఎంత నల్లగా ఉందో పిడిపితికి డిప్రెషన్ వచ్చేస్తుంది పాట. మీ లోపల నేను తెలుపు కాదు నలుపు కాదు, మీరు నల్లగా ఉన్నారని ఎవరంటే మీకు దుఃఖం వస్తుంది. ఏంటో దుఃఖం వస్తుంది, మీ లోపల నేను నలుపుని కాదు, మీ శరీరం నలుపు. ఈ నలుపు శరీరంతో మీరు కాదాక్ష్యం పొందుతారు. దాని కాదాక్ష్యం లేదంటే మీరు నల్లగా ఉన్నారని మీకు దుఃఖం రాదు. మామూలు ప్రవచనం ఏం బాగాలేదు, చాలా పూర్వమైంది క్వాలిటీ లెవెల్ మీరు అంటే మీ మాట ఏం దుఃఖం రాదు. మీరు మీరు ఏమనుకున్నా మేము పట్టించుకోవాలి, మేము బండి అసలు బండవాళ్ళం మేము కూడా. మీరందరూ మా ప్రసవాలను ప్రవచనాలను మెచ్చుకోవాలని కరెంటు కూడా చెప్పినానుకోండి, మీరు మెచ్చుకోకపోతే మాకు దుఃఖం వస్తుంది. కానీ ఆ సగం పేరైనప్పుడు దుఃఖం ఉండదు. ఆ శరీరంతో మీకు కాదాక్షన్నప్పుడు మీరు నల్లగా ఉన్నారు అంటే అనుకోండి, మీరు నల్లగా ఉన్నారంటే తిరుగుతే దేహంతో కాదాక్షం లేదనుకోండి, నల్లగా ఉన్నా తిరుగుతే దుఃఖపడదు. మీరు ఎందుకు చెప్తానంటే మీరు నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా ఎర్రగా ఉన్నా పొట్టిగా ఉన్నా పొడిగ్గా ఉన్నా ఆ దేహంతో కాదాక్షన్ మీకు ఉన్నంత కాలం ఏ రకంగా మీకు దుఃఖం వస్తాం. నేను ఇంకా మీరు చెప్పండి ఈ మధ్య మీరు చొరబట్టం నేర్చుకుంటున్నాను. చొరబట్టం అంటే బయట కారణాల వల్ల కాదు, ఆ దేహంతో కాదాక్షి తగ్గటం వల్ల ఏ నిష్పత్తిలో తగ్గుతామో ఆ నిష్పత్తిలో సుఖం వచ్చేస్తాం. అంటే దుఃఖ కారణం బయట లేదు, దుఃఖ కారణం లోపలే ఉంది. మీకు అప్పుడు అర్థమైంది అనుకోండి బయట వెళ్ళిన మన పొగిందా మీకు ఏమనిపించదు, విమర్శించిన మీకు ఏమనిపించదు. బయట మాటలు బట్టి మీరు బతకండి, మన కడతోటి మనం చూసుకోవాలి, మన ముందుతోటి మనం చూసుకోవాలి. కానీ ఎదటి వాళ్ళు మాత్రమే ఆధారపడి మనం బతకూడదు. మీద ఎదటి వాళ్ళకి అసూయ ఉందనుకోండి వాళ్ళు అసూయ మాట తెచ్చుకుని మీరు బుధమే తీసుకెళ్ళకూడదు. వాళ్ళు అసూయ వాళ్ళు మాట్లాడుకోవడం మీకు తెలుస్తూ ఉంటుంది. అట్లేదు నేను దుఃఖపడాల్సిన పని లేదు. అని ఎందుకు అయితే విద్యాన్ని వాళ్ళు ఇస్తా ఉంది పడతా ఉంది పడతా ఉంది నిలుస్తా ఉంటుంది. కానీ నిజమైన నేను యూనిఫారం కాకుండా ఏంటంటే యూనివర్సల్ ఇండివిజువల్ ఏది యూనివర్సల్ కాదు, ఇండివిజువల్ అయి ట్రీచ్ కాదు యూనివర్సల్ అయి ట్రీచ్. యూనివర్సల్ యూనిఫారం గా ఉంటుంది, ఇండివిజువల్ ఎలా ఉంటుంది అంటే దానికి అప్సైడ్ డౌన్స్ ఉంటాయి. అప్పటికి సహజంగా సారు మీరు మొత్తం వెంటాడుతుంటుంది, పెన్షన్ వెంటాడుతుంటుంది, ఫ్యూల్ వెంటాడుతుంటుంది. ఇంకోటి మీరు దేహగతమైన నేను విజయం ఇస్తుంటే ఈ లోకవాసన దేహవాసన వచ్చేస్తుంది, లోకవాసన వస్తుంది, శాస్త్రవాసన వస్తుంది, ఈ గొప్పలు వస్తాయి, గొప్పల నుంచి మనకి చెప్పలు వస్తాయి, ఇవన్నీ మామూలుగా వచ్చేస్తుంటాయి. మీరు ఏదైనా పని చేశారనుకోండి గొప్పల కోసం ఏమీ చేయండి, పరమేశ్వరుడు పిలిచేద్దని చెయ్యండి. గొప్పల కోసం ఏ పని చేయండి, కొంతమంది మంచి చేసి గొప్పలు చెప్పుకుంటారు. మన శాస్త్రంలో ఏమన్నంటే గొప్పలు చెప్పుకోవడం మంచి వాళ్ళు వచ్చే పుణ్యం కూడా రాదు, చూడకడికి శవటం మీద పెట్టింది కానీ పుణ్య ఫలితం రాదని. కొంతమంది మంచి పని చేస్తారు చేయటం కానీ వాళ్ళు వాళ్ళు కీర్తించుకుంటారు, దానివల్ల పుణ్య ఫలం నశిస్తుందని శాస్త్రంలో ఉంది. ప్రతి మానవుల్లోనూ రెండు చెడ్డ గుణాలు ఉంటాయి, ఆత్మస్థితి పరమైన వాళ్ళు వాళ్ళు బోధుకుంటా ఉంటారు, ఇతరులు నిర్మిస్తూ ఉంటారు. ఆ రెండు ఎదుర్కోవాలండి, దానివల్ల దేశాభిమానం పెరుగుతుంది. మీరు బాగా అర్థం చేసుకోండి, మిమ్మల్ని మీరు పోగుకోవడం ఇతరులు విమర్శించడం వల్ల దేశాభిమానం పెరుగుతుంది, దేశ బుద్ధి పెరుగుతుంది, క్షవ బుద్ధి పెరుగుతుంది. అంటే ఏ నేను మనం తొలగించుకోవాలనుకుంటున్నాం ఆ నేను అనేది పెరుగుతూ ఉంటుంది. అయితే విద్య దేహగతమైన నేనికి విద్యాగతమైన నేనికి దేశాభిమానానికి వెళ్ళి ఆహారం తగ్గించి ఆ ఫుడ్ సప్లై కట్ చెయ్యి, అదే సాధారణ. ఇంకోటి జ్ఞాపకం పెట్టుకోండి, బయట మనుషుల మీద కానీ, బయట పదార్థాల మీద కానీ, మనకి బయట ఉన్న లోగాల మీద కానీ మన సుఖం కోసం ఆధారపడి ఉంటే ఆ సుఖం ఎలా రాదు కదా, చివరికి దుఃఖం ఎదురవుతుంది. బయట వస్తువు మీద, బయట వ్యక్తి మీద తన కాలదాని మీద కాదాక్ష్యం ఉన్నవాడు పొరపాటు చేస్తాడు, కానీ తన కాలదాని మీద కాదాక్ష్యం లేదు వాడు మిస్టేక్ చేయడం చేయడు చేయాల్సిన పని కూడా వాడికి లేదు. ఆ కాదాక్ష్యం వల్ల వాడు సిద్ధి చేస్తాడు. అసలైన నేనేం కల్పించుకోను, నచ్చిన ఏం కల్పించుకుంటుంది, అసలైన నేను నచ్చిన నేను సత్యమైన నేను అసత్యమైన నేను కల్పించుకుంది అంటే నచ్చిన నేను అసలైన నేనేది కల్పించి వారు ఉంటారు అంతే. వారు ఉంటారు, వారు ఉంటామన్న సంగతి ఎక్కడ చెప్పట్లేదు, వారు చెప్పట్లేదు నేనేది, వారు ఉంటారు, వారు ఉంటారన్న సంగతి వారు ఉండటం వల్ల తెలియబడతా ఉంటుంది. దాని నిజమైన నేను మీకు అనుభవంలోకి వచ్చినప్పుడు అది మీకు తెలుస్తూ ఉంటుంది. దాని తాలూకు శాంతి, దాని తాలూకు ఆనందం, దాని తాలూకు అవుండొచ్చు, నా గ్రేట్నెస్ మీకు తెలుస్తూ ఉంటుంది లోపల. మీరు శాంతిగా శాంతిగా స్థిరపడ్డారనుకోండి, మీరు సుఖంగా స్థిరపడ్డారనుకోండి, మీకు 100 కోట్లు నిలబడదనుకోండి, లోకల్ చేసింది కోటి రూపాయలు అక్కడ నుంచి చేసుకుంటే మీకు నష్టం వచ్చిన నష్టం ఉంది అసలు. మీకు 100 కోట్లు నిలవదనుకోండి, లోకం 100 కోట్ల రూపాయలు అప్పు నిలిపి 1 కోటి రూపాయలు అప్పు, దానివల్ల మీకు వచ్చిన నష్టం. లోపల మనకు సుఖం తెలుస్తున్నప్పుడు లోపల ఉన్న సుఖం ఆనంద సముద్రాన్ని శాంతి సముద్రాన్ని సుఖ సముద్రం పొంగి మన సహస్రాన్ని ముంచుతంటే ఇతరులను దుఃఖం మనలో అనుకుంటే మీకు వచ్చిన నష్టం. మనం సుఖంగా లేవనుకోండి, ఎదురువాడు అందరూ సుఖంగా ఉన్నామని అనుకుంటారు అనుకోండి, అనుకుంటాం దాని వచ్చి మన దానివల్ల మాకు వచ్చి లాభం లేదు. ఉండలేదే ఉండే లేదు 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 అది బాగా అర్థం అవ్వాలి. లేదు దానికి ఉండటం అంటే లేదు, ఉన్నదానికి లేకపోవటం అంటే లేదు. ఆ క్రియ మనకు అర్థం కావాలి. దేహము మనస్సు అంత క్రియేషన్, మన దేహం ఎంత లేదు ప్రపంచం కూడా అంటే లేదు. దేహం ఉన్నవాడికి ప్రపంచం కాదు, దేహం లేని వాడికి ఎక్కడ ప్రపంచం లేదు. దేహం వస్తే లోకం, దేహం లేని వాడికి లోకం లేదు. దేహం లేని వాడికి లోకం ఏంటి? ఈ దేహము లోకం కూడా మనం కల్పించాడు. వాడి ముందు వాడు వీడికి ఎంత వాడని విభజించేది కూడా మనస్సే, వాడు తక్కువ వాడి ఎక్కువ వాడని విభజించేది మనస్సే. ఈ లోపల ఉంటే అసలు ఉంది, ససలైన సత్యం ఉంటుంది, అసలైన సత్యం ఉంటుంది. ఆ సత్యానుభవం వచ్చినప్పుడు ఇక్కడ భగవాన్ చెప్పారు, ఇప్పుడు అర్థం చేసుకున్నా సత్యానుభవం ఇది వచ్చినప్పుడు నేనుగానే వ్యక్తమవుతుంది. వైకుంఠమైన నారాయణుడు నువ్వు నేనుగానే వ్యక్తమవుతాడు, నీ స్వరూపంలో వ్యక్తమవుతాడు. నీ దేహం నీకు నేనుగా ఎలా వ్యక్తమవుతుందో ఆ లోపల ఉన్న సత్యం నీకు నేనుగానే వ్యక్తమవుతుంది. నీకేదో చూడబట్టం కాదు, అది నీకు స్వరూపంగానే వ్యక్తమవుతుంది, అది నేనుగానే వ్యక్తమవుతుంది. అంటే భగవాన్ స్పష్టంగా చెప్తున్నాడు, నీకు హృదయంలో నా జ్ఞాన అనుభవంలోకి రావటానికి జ్ఞానం వల్ల మోక్షం వస్తుంది, జ్ఞానం వల్ల నిర్వాణ స్థితి వస్తుంది, జ్ఞానం వల్ల సుఖం వస్తుంది, ఆ జ్ఞానం వల్ల శాంతి కలుగుతుంది. నీకు జ్ఞానం రాకుండా నీ బంధువులు కానీ నీ స్నేహితులు కానీ నీ ప్రాపత్తి కానీ నీ పరిసరాలు కానీ ఎవరు అర్థం అవటం లేదు. నీ లోపల నకిలి నేను అర్థండి, దాని శిబిలో ఉంది సరిపడుతుంది. అంటే ఈ విద్యాలయం పోవాలి పోవాలంటే నీ పోవు, విద్యాలయం గమనే పోవాలి పోవాలంటే పోవు. అది ఎక్కడి నుంచి వస్తుందని చూడాలి, లోపలికి వెళ్ళాలి. మీరు బాగా అర్థం చేసుకోండి, మీరు పొమ్మంటే పోదు, లోపల నుంచి వస్తాను, బయట నుంచి రావటం లేదు. ఈ లోపల నుంచి అది ఎక్కడి నుంచి వస్తుందో నీకు తెలియదు, అది ఉందని సంగతి తెలుస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుందో అక్కడికి మనసును తోడుకెళ్తే, ఆ మూల తలంపును అక్కడ తోడుకెళ్తే, ఆ మూల తలంపు మూలాన చూడగానే మాయమవుతుంది, అది అదృశ్యమవుతుంది, అది డిస్ట్రాయ్ అవుతుంది, అది శాఖ ఉద్యోగం నశిస్తుంది. మూల తలంపు మూలాన చూసిన వెంటనే నశిస్తుంది, అది నశించిన వెంటనే నువ్వు నశించవు. ఏం చేయాలి, నువ్వు కాదు కాబట్టి మూల తలంపు మూలంలో నశించటం. నీ హృదయంలో నా నారాయణుడు నీకు నేనేగా కానిగా వ్యక్తం అవటం ఇవన్నీ సైమల్టేనియస్గా జరిగిపోతుంది. మూలకరంపు ఏ హృదయాలైతే నశించిందో, అసత్యమైన దేని ఏ హృదయాలైతే నశించిందో, సత్యమైన నేను అక్కడే వ్యక్తం అవుతుంది. ఇది నశించటం, అది వ్యక్తం అవటం రెండు హృదయంలోనే జరుగుతాయి. అయితే మూలకరంపు మూలంలో గౌతానికి సత్పురుషుల సహవాసం, గురువు యొక్క అనుగ్రహం, ఈశ్వర అనుగ్రహం. రమణ మహర్షి గారు ఎవరైనా అడిగేవారు మీ అనుగ్రహం మాకు కావాలని, ఆయన కూడా ఈశ్వరుడు అనుగ్రహం ఉంటే మా అనుగ్రహం ఉన్నట్టే, ఈశ్వరుని దైవీకి ఉంటే నా దైవీకి ఉన్నట్టే, వారు ఉన్నారు ఈశ్వరుడు, వారి దైవీకి ఉంటే నా దైవీకి ఉన్నట్టే. అది ఈశ్వరుడు ఉన్నప్పుడు గురువు అనుగ్రహం కూడా ఉండనే ఉంటుంది, ప్రత్యేకంగా అరక్కం లేదు. ఈశ్వరుడు గురువు ఆత్మ గురువు ఏది కాదు, ముగ్గురు ఒకటి, ఆత్మన్నా ఈశ్వరుడన్నా గురువన్నా ఒకటే, మీరు ఏది కాదు. అంటే మీరు ఆరాధించగా ఆరాధించక భగవంతుని నా యొక్క జన్మలు ఆరాధించగా ఆరాధించగా పూజించగా పూజించగా జపించగా జపించగా స్మరించగా స్మరించగా ఆ ఈశ్వరుడే కాళ్ళు చేతులు తొడుక్కుని గురువు రూపంలో గురువు మీద వస్తాడు వాడికి గురువు. కొంతమంది గురువు అంటే ఏం చేస్తాం అంటే ఆకాశం నుంచి బయటకు రావడం, కళ్ళు పక్కకి చెప్పలేదు. ఆ గురువు మీద మనకు ప్రేమ కలగడానికి కూడా గురువు దయ ఉండాలి, గురువు అనుగ్రహం ఉండాలి. గురువు దయ లేకపోతే గురువు మీద కూడా మనకు ప్రేమ కలగదు. పూర్వజన్మలో ఎంతో కొంత మనం పుణ్యం చేసి ఉండకపోతే, పూర్వజన్మలో ఎంతో కొంత మనం సత్కర్మ చేసి ఉండకపోతే, మీ పురుషులతో సత్పురుషులతో సహృదయంతో సహవాసం చేయాలని బుద్ధి కూడా కలగదు. మన బుద్ధి పాడు బుద్ధి అయితే ఈశ్వరుడు రూపం ధరించి వచ్చి ఇక్కడ కూర్చున్నామని మిస్ అయిపోతామని గుర్తించడం అనేది సమకాలికలు గుర్తించడం మరింత కష్టం. సమకాలికలు గుర్తించడం వాళ్ళ అహంభావన అందరుస్తుంది, అజ్ఞానం అందరుస్తుంది. మన హృదయంలో ఏదో ఉంది, దాన్ని మనం కనిపెట్టక్కర్లేదు. అవి ఉన్నదాన్ని ఉన్నట్టుగా గుర్తించడం మనం చేయాల్సిన పని, గుర్తిస్తే సరిపోతుంది, దాన్ని ఏం డిస్కవర్ చేయక్కర్లేదు. అంటే నేను కంటారు పడద్దు, నీ ముఖాన్ని అడిగిచ్చి వీడి తిప్పు, నీ ముఖాన్ని నోకాలంటే మూలంలో తిప్పు, అది చూసే బయట ఇటు చూడు, బయటకు చూసే బయట లోపల చూసుకో. బయట ఏమోలేదు దుమ్ముందంటూ లోపల బంగారు ధనంత లోపల ఉంది. టు నో ద ట్రూత్ యూ హ్యావ్ డీప్ ఇన్ అవర్ గర్ల్స్ మెటాఫిజిక్స్ లో చెప్తారు, టు నో ద ట్రూత్ యూ హ్యావ్ డీప్ ఇన్ అవర్ గర్ల్స్ లోతులు పెరగాలి. ఆ గంభీరంగా మనిషి మనుషుల గంభీరత, ఆ లోతులు, ఆ వ్యవహార శైలి, డే టు డే లైఫ్ లో ఎప్పటికప్పుడు మనసును కరెక్ట్ చేసుకోవటం, సజ్జన సాంగత్యం, మన బాగు చేసే సద్గ్రంథాలను అధ్యయనం చేయటం, ఈశ్వరుని స్మరించటం, ఈశ్వరుని ధ్యానించటం, ఎన్నికల్లో మన మనసు పవిత్రమవుతుంది. యువకులు మనకు సిగరెట్లు కాల్చే అలవాటు ఎక్కువ ఉందనుకోండి, ఆ సిగరెట్లు కాల్చే అలవాట్లను వాళ్ళతో స్నేహం చేస్తే 6 మాసాలు ఈ బుద్ధి పోతుంది మనం. 6 నెలలు స్నేహం చేస్తే వారు వీరవుతారు. నిజంగా ఆ సత్పురుషుడితో స్నేహం చేయాలనే బుద్ధి కూడా పూర్వజన్మలో సత్కర్మ చేసి ఉండకపోతే ఆ బుద్ధి కూడా కలగదు. కొంతమంది అంటే అంటారు వారి మంచివాడు కాదు వీరి మంచివాడని, వాడిని మనం అడుగుతాం నీ మంచివాడు నా దగ్గర సమాధానం లేదు. కొంతమంది అంటా ఉంటారు వాడి మంచివాడు కాదు నీ మంచివాడు కాదు, నీ మంచివాడు అడుగుతా అనుకోండి వాడి మంచివాడు కాదని వాడికి తెలుసు. వాడు నిజంగా మంచివాడైతే వాడి మంచివాడు కాదు ఏడు మంచివాడు కాదు అండవు. వాడు మంచివాడు కాబట్టి వాడు మంచివాడు కాదు కాబట్టి వాడిలో మంచిది కనపడటం మనలో ఏదైనా అది బయట కనిపిస్తుంది, కానీ మనలో లేని బయట కనపడదు. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి, మనలో ఏదైనా అదే బయట కనిపిస్తుంది, మనలో లేనిది బయట కనపడదు. జ్ఞానికి అంతా జ్ఞానమే, అంతే శాంతి, అంతే సుఖమే. నీ లోపల సుఖం ఉంటే లోకం అంతా సుఖంగానే కనిపిస్తుంది, నీకు లోపల శాంతి ఉంటే లోకం అంతా శాంతిగానే కనిపిస్తుంది. ఏమీ మనస్సు అణిగిపోతే ఆ సూక్ష్మత నీకు తెలిస్తే, బుద్ధి సూక్ష్మత నీకు వస్తే ఆ మనస్సు అణిగిపోతే రెండు చూసినా ఆనందమే. నీకు అదృష్టం ఏంటన్నా దురదృష్టం, అదృష్టం దురదృష్టం లేదు దేహానికి సంబంధించింది. అదృష్టం దురదృష్టమే దేహ ప్రయత్నానికి సంబంధించిన విషయాలు. లోపల సత్యానికి అదృష్టం లేదు దురదృష్టం లేదు, మనకి పుట్టుక లేదు పుట్టుక లేని దానికి అదృష్టం ఏంటి దురదృష్టం ఏంటి, పుట్టింది చనిపోతుంది చనిపోయింది పుడుతుంది. దాని శంకరాచార్య వారు అన్నారు నీ సావు నిరం చావాలండి దొంగ చావాలన్నారు. దొంగ అయిపోయింది అది దొంగ చావులే, వాడు చచ్చిపోయి పుట్టివాడు వాడు వాడు చచ్చిపోవడం ఏంటన్నారు. ఎవడైతే తిరిగి దుర్మించడో వాడు చనిపోయినట్టు, వాడు చనిపోయి రేపు వాడు కొత్త శరీరంలో కలపంటే వాడు చనిపోయి వాడు చనిపోయాడు రేపు ఎక్కడ పడుకున్నాడు వాడు చావేంటి. ఎవడైతే తిరిగి పునర్జన్మ రాదు, ఎవడైతే తిరిగి శరీరం ధరించడం వాడు చనిపోయినట్టు, వాడు పుట్టి రేపు చనిపోయి వాడు చనిపోయి రేపు పుట్టివాడు వాడు చావేంటి అని దొంగ చావాలని చెప్తారు. అదొక ఫీలింగ్ అంటే అంటున్నారు పండుగ వండర్ఫుల్ టీచర్. నేను నేనంటున్నాను కదా అదే ఫీలింగ్ అంటే అంటే అదే ఫీలింగ్ అంటే ఆ ఫీలింగ్ నుంచి మిగతా ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు మనకి తలంపులు లేకపోతే పని అవ్వదనో, కోరికలు లేకపోతే పని అవ్వదు. కోరికలు లేకుండా తలంపులు లేకుండానే పనులు బాగా అవచ్చు. ఈ దొంగలే గొడవ లేకుండా పని చేస్తే బాగా పర్ఫెక్ట్గా చేస్తాం. ఆ జ్ఞాన సముపార్జనకు కొంచెం ఆసక్తి లేదు. ఇది ఎక్కడొచ్చిన ఎప్పుడు సుఖపడతాం, ఎప్పుడు ఎప్పుడు సుఖపడతాం, ఎప్పుడు సుఖపడతాం అని కనిపించడం ఉంటుంది. ఆ సుఖం ఎలాగా రావాలి, సుఖం బయట ఉంటే కదా రావటం. మీ మనసు బయటికి వెళ్తే సుఖం కాదు లోపలికి వెళ్తే సుఖం వస్తుంది. మనసు బాహ్యమకం అయితే అజ్ఞానం పెరుగుతుంది, మనసు అంతర్ముఖం అయితే జ్ఞానం పెరుగుతుంది. మీ మనసు ఎక్కడ మీరు చూసుకోండి అదే సరిపోతుంది, ఇతరులకు చెప్పక్కర్లేదు, మీ మనసు మీద సాక్షి. అంటే నేను అనే తలంపు అది బొమ్మంటే బోధం, నీతో పడలేకపోతున్నాయంటే బోధం, నీ సైతంతో పడలేకపోతున్నానంటే అది పోదు. బాగా అర్థం చేసుకోండి నేను చెప్పిన విషయం తొందరపడదు, మిమ్మల్ని ఎవరో తడుముకు రావటం లేదు. మీ గురి ఎక్కడ ఉండాలంటే ఇప్పుడు మన ఇక్కడ నుంచి నెగ్గాకి వెళ్తున్నాం అనుకోండి, దారి ఎవరైనా కనిపిస్తే మాట్లాడతాం. మన మనసు ఎక్కడ ఉంటుంది, ఆ ట్రైన్ మారుతా ఉంటాం, ఆ కారు మారుతా ఉంటాం. మన డెస్టినేషన్ ఏంటి మనసు మర్చిపోదు, పక్కలు మర్చిపోయి మనం మర్చిపోవడం డెస్టినేషన్ ఉంటుంది. అంతేకాదు సాయంత్రం మనం పొద్దున్నే ప్రయాణం వెళ్ళాలనుకుంటాం అనుకోండి, తెల్లవారుజామున మనకు రాగానే ప్రయాణం జ్ఞాపకం వస్తుంది. అలాగే చనిపోయినప్పుడు కూడా మన శరీరం చనిపోయినప్పుడు కూడా ఏ తరం పైకి గాఢంగా ఉందో రాబోయే జన్మలో ఆ తరం ప్రదర్శించే మనకు జన్మ వస్తుంది. ఇవి భగవాన్ చెప్పిన జాగ్రత్తలు వినండి, ముందు అసలు డెస్టినేషన్ ఏంటో మీరు తెలుసుకోండి. మీరు ఏమి వెళ్తున్నారంటే ఏమండి, ఏ ఊరు వెళ్తున్నాం, ఏ కారు ముందు ఇస్తా కారు తిరిగిపోతామంటే ఆ మాటకు అర్థం ఇచ్చింది. అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావు, నువ్వు ఎక్కడికి చేరుకోవాలి, డెస్టినేషన్ ఏంటి, ఆ డెస్టినేషన్ తెలుసుకోవడానికి కూడా సంస్కార బలం ఉండాలి, పుణ్య బలం ఉండాలి. సంస్కరింపబడిన మనసు కానీ డెస్టినేషన్ తెలియజేసి చూపుపాటి వెళ్ళదు. అంటే ఈ మూల తలంపు ఉడికి పొమ్మంటే కాదు, ఆ మూల తెలుపు దాని లోకంలో తెలిసినా కానీ అది నశించదు. ఇక్కడ భగవాన్ చెప్పేది ఏంటంటే నీ డెస్టినేషన్ అది, నువ్వు మాట్లాడే మాట, నువ్వు చేతులు చేసే పని, నువ్వు చేసే స్నేహాలు, నువ్వు చదివే గ్రంథాలు, నువ్వు చేసే ధ్యానాలు, నువ్వు చేసే జపాలు, నువ్వు చేసే తీర్థయాత్రలు, ఇవన్నీ కూడా సమన్వయం చేసుకుని నువ్వు ఎక్కడికి వెళ్ళాలో ఆ గోల్దేరికి వెళ్ళడానికి సహకరిస్తున్నారు ఏదో చూసుకో. ఇది సాధన. అంతేకాదు మీ సాధన పూజ గదికి పరిమితం చేస్తే మీరు గమ్యానికి వెళ్ళలే. ఒక మాట నేను మాట్లాడుతున్నానుకోండి, మూల తలంపు ఈ మాట వల్ల మూల తలంపు పెరుగుతుంది, లేకపోతే మూల తలంపు మూలమాకి వెళుతుంది ఈ మాట వల్ల. నేను పని చేస్తున్నాను, ఈ మూల తలంపుని వెరిఫై చేసుకోవడానికి పని చేస్తున్నాను, మూల తలంపుని రిడ్యూస్ చేసుకోవడానికి పని చేస్తున్నాను. ఇది బాగా అర్థం చేసుకోలేదు. నేను పూర్తి చేసాను 10 నిమిషాలు, నేను శివరాత్రి నేను సాయంత్రం శివదర్శనం చేసుకుని వచ్చేసానులే. ఈ పిచ్చి పిచ్చి మాటలు ఏం చెప్పడానికి చెప్పింది ఏంటంటే నేను టెంపుల్ పోయిన లేకపోతే మంచిది కాదని కాదు. అసలు డెస్టినేషన్ ఏంటి, మన దైనందిన జీవితంలో మన ప్రవర్తన గమ్యాన్ని పెట్టడానికి ఎంత సపోజ్ మూల తలంపులు మూలంలో పంపటానికి మూల తలంపు మూలంలో చెప్పడానికి అది రక్షించబోయి సిద్ధాంతం. ఆ మూల తలంపు దాని మూలంలో పంపడానికి మన మాట ఎంత సహకరిస్తుంది, మన చేతులు చేసే పని ఎంతవరకు సహకరిస్తుంది, మనకు వచ్చే తలంపులు ఎంతవరకు సహకరిస్తున్నాయి, మన తీర్థయాత్రల్లో మన నదులు మురగతారు, పుణ్యాలు సత్యం కొడతారు, యువతారు యంత్రాలు కంకాడి అని ఎంతవరకు సహకరిస్తున్నాయి చూసుకోండి, సహకరిస్తే అంత సహకారం తీసుకోండి. ఇది సాధన యొక్క ప్రయోజనం. బ్రహ్మమహర్షి గారు మాట చెప్పారు సార్, నా దగ్గరికి అనేక మంది స్వామీలు వచ్చేవారు, వాళ్ళు యంత్రాల గురించి చెప్పేవారు, తంత్రాల గురించి చెప్పేవారు, మంత్రాల గురించి చెప్పేవారు, పుణ్యక్షేత్రాల గురించి చెప్పేవారు, సాధన గురించి చెప్పేవారు, ఎన్నెన్నో అని చెప్పేవారు, కానీ నన్ను దేని మీద ఆకర్షణ కలగలేదన్నారు. మీరు చాలా గంటల తరబడి జపం చేస్తున్నాం అని చెప్పారు, మంచిగా జపం చేసి జపేవడం, జపం చేస్తున్నారు అయితే జపుకుని జపుని విచారణ చేసేవారు, ఆయన ఎప్పుడైనా భూములు నిలబెట్టేవారు, మరి ఎక్కడి నుంచి వస్తున్నాడు చూసేవాడు చెప్పి ఇంట్లో దొంగని ఈశ్వరుడైన పట్టుకోలేడని సామెత, ఈ లోపల దొంగని లేదా మూల తలంపు లోపల దొంగని అదే సైతాన్. ఆ మూల తలంపు దాని మూలాన్ని కనుక్కోవటం అనే పోతుంది, దాని మూలాన్ని తెలియకుండా నివసించండి, అంటే ఆ మూల తలంపు దాని మూలంలోంచి ఉదయించకుండా చూసుకోండి, దాన్ని వేరిఫై చేయండి. నాకు ఇంత బట్టి ఇంత బట్టి ఎవరికి చెప్పండి, రహస్యంగా ఉంచుకోండి. ఈ బంగారం మీరు ఎంత రహస్యంగా ఉంచుకుంటారో మీ బట్టిని కూడా అంత రహస్యంగా ఉంచుకోండి. మీ బంగారం అయితే మీరు ఎవరో చెప్పండి, మీ ఇంట్లో ఎంత బంగారం ఉందంటే మీరు సాధన చేస్తారంటే చెబుతున్నారు. అంటే దాని అర్థం ఏంటి, మీ బంగారం రహస్యం మీ సాధన రహస్యం కాదనే కదా, మీ గ్రహణంలో మీ బంగారం కొన్ని ప్రాముఖ్యత మీ సాధన తెలియదని అర్థం. కొన్ని గంటసేపు పూజ చేశాను, అరగంటసేపు పూజ చేశాను, మీరు ఎంత ఉంటారు మొన్నలు పోవటానికి చేసి పోవటానికి అహంకారం వేరే మనస్సు వేరు, మీరు బాగా అర్థం చేసుకోండి. కుప్ప నృత్యం చేయటం వేరు, సాంబార్యం చేసేయటండి, మనసు వేరే అహంభావం వేరు. మీ మనసు అనేది తలంపు ఉండొచ్చు, అన్ని తలంపులకు అదుగునున్న తలంపు అహంకారం, అదుగునున్న తలంపే దేహంతో తాదాక్ష్యం పొంది ఉంటుంది. ఆ దేహంతో తాదాక్ష్యం పొందిన తలంపులు బేసిగా చేసుకుని దాన్ని కేంద్రంగా చేసుకుని ఇతర తలంపులు వస్తాయి. అంటే శాస్త్రం ఏం చెప్పారంటే మైండ్ ఇబ్బందిగా ఫ్యాక్ట్స్ అని తలంపుల సమూహం మనస్సు అని చెప్పారు. క్రమమైన ఏం చెప్పారంటే తలంపుల సమూహం మనస్సు కాదు, అన్ని తలంపుల యొక్క మూలమైనటువంటి తొలి తలంపు, ఆది తలంపు, మొదటి తలంపు, ప్రథమ తలంపు, ప్రధాన తలంపు, సైతాన తలంపు, ఏ తలంపు అయితే దేహంతో తాదాక్ష్యం పొందండి ఒకటే మనస్సు, అంతేకాదు మనస్సు అంటే ఏం లేదన్నారు. ఇంకా మీకు కోటి తలంపులు వచ్చినా ఆ దేహంతో తాదాక్ష్యం పొంది ఆ తలంపు దేహంతో తాదాక్ష్యం పొంది తలంపుల నుంచి ఇతర తలంపులు వస్తాయి, మంచి వచ్చిన చెడు వచ్చినాయి, అంటే ఆ మొదటి తలంపు ఒకటే మనస్సు, ఏదే తలంపులైన తలంపులే కాదన్నారు. అంటే దేశదండి ఆ మూల తలంపు నీకు ఎలా అందుకుపోయింది అనుకో, మంచి వాళ్ళతో స్నేహం చేస్తే మంచి తలంపులు వస్తాయి, చెడు వాళ్ళతో స్నేహం చేస్తే చెడు తలంపులు వస్తాయి, అంత మాత్రం చేసి నీకు జ్ఞానం రాదు. ఆ మూల తలంపు నీ సొంత సమస్య, పంచాయతీ సమస్య కాదు, గవర్నమెంట్ సమస్య కాదు, లేదా నీ కుటుంబ సమస్య కాదు, అది సొంత సమస్య. మీ సొంత సమస్య మీరు పరిష్కారం చేసుకోవడానికి ప్రభుత్వం కోసం ఎదురు చూస్తారా, పంచాయతీ కోసం ఎదురు చూస్తారా, లేదా మీ న్యాయం చేసి పెడతారనుకుంటారా మీ సమస్యను పరిష్కారం చేయడం కోసం? మీ కుటుంబ సమస్య కూడా కాదు, మీ సొంత సమస్య. ఆ మూల తలంపు అనేది ఒక సమస్య, దేహంతో తాదాక్ష్యం పొందే తలంపు ఒక సమస్య, దాన్ని మీరు పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే గురువు సహాయం వస్తుంది, దేవుని సహాయం వస్తుంది. మీరు దాన్ని పరిష్కారం చేసుకోవడానికి ఎప్పుడైతే కృషి చేస్తున్నారో మీ కృషి కృపకంగా మారుతుంది. వాళ్ళు సహాయం చేస్తారు, మీరు సహాయం చేస్తారని కనిపెట్టుకోకుండా సహాయం వస్తే మంచిదే. మన కృషి మనం చేస్తామంటే మన కృషి కృపకంగా మారుతుంది, ఈశ్వరుని దయకంగా మారుతుంది. మీ సమస్యను పరిష్కారం చేసుకోకుండా ఎవరు వచ్చినా పరిష్కారం చేసి పెడతారంటే మీకు ఆత్మవిశ్వాసం లేదని అంటాం, ఆత్మబలం లేదని అంటాం, కాలం వృధా చేసుకుంటున్నాం. మన ప్రయత్నం మనం చేస్తుంటే, మనం బాగుపడటానికి మన ప్రయత్నం చేస్తుంటే భగవంతుడు ఎవరొకరి ద్వారా మనకు సహాయం చేయిస్తాడు. అది శరీరాలు భగవంతుడే, అన్ని మనసులు భగవంతుడే, అది చేతులు భగవంతుడే. ఆ దేహాభిమానం తగ్గించుకోవడానికి చూస్తున్నారనుకోండి, ఆ దేహబుద్ధి శవబుద్ధి తగ్గించుకోవడానికి మీరు చూస్తున్నారనుకోండి, శవబుద్ధి కలగటానికి మీరు ప్రయత్నం చేసుకుంటున్నారనుకోండి, మీ సాధనలో కనుక శిరిశాడుతుంటే వీరికి వీరక్కలు ఈశ్వరుడే గురువు మీ గుమ్మలోకి పంపిస్తాడు. అక్షరమైన వాళ్ళు ఏం చెప్తారు, అడిగి భగవంతుడు అడిగిన వాడికి అడిగిన చేస్తాడు, అడగని వాడికి అన్ని ఇచ్చేసి మోక్షం ఇస్తాడని. మనకి అడగబుద్ధి తక్కువ వస్తుంది, అడగబుద్ధి ఎక్కువ వస్తుంది. అంటే మన ఉద్దేశం ఏంటంటే మనకు కోరిక రాకపోతే, మనకి తలంపు రాకపోతే, మనం అడగకపోతే ఆ పని అవ్వదేమని మనం అనుకుంటాం. మన కోరిక లేకపోతే పని బాగా జరుగుతుంది, మన తలంపు లేకుండా పని బాగా జరుగుతుంది. ఆ దేహ ప్రారంభం లేనప్పుడు వచ్చింది వస్తుంది రాని లేదో రాదు, మన కోరిక శక్తి లేని శక్తి ఈశ్వరుడు. అంటే ఈశ్వర ప్రారంభం ఏదంటే వస్తుంది, వచ్చిన దాన్ని కావటం కన్నా ఇది మనం రాను దానికోసం ఎదురు చూడద్దు. ఇది మన జీవితంలో నేర్చుకోవాల్సింది పాఠం. అంటే మీకు నేను అణిచిపెట్టి ఉంచడం కాదు, ఆ దొంగలేని అణిచిపెట్టి ఉంచడం కాదు, నిజాన్ని అణిచిపెట్టి ఉంచడం కాదు. దాన్ని పరిష్కారం చేసుకోండి. మీకు ఏదైనా సమస్య ఉందనుకోండి, ఆ పరిష్కారం చేసుకోవడం మానేసి వాయిదాలు వేస్తే ఎన్నాళ్ళు వాయిదాలు వేస్తారు? ఏదో అడిగింది అది పరిష్కారం చేసుకోవాలి. అలా ఈ మూల తలంపురి ఈ జన్మలో కాదండి, రాబోయే జన్మలో, రాబోయే ఈ జన్మలో ఏదో జన్మలో మీరు అది పరిష్కారం చేసుకోవాలి. దాన్ని ఫేస్ చేయాలి. మీరు మనం ఫేస్ చేసి మానేసి, మనం డైరెక్ట్ గా పరిష్కారం చేసుకోవడం మానేసి, రేపు ఆ రేపు ఎలాగా రాదు కదా ఇంక అసలు. రేపు అని వాయిదాలు వేసుకుంటూ వెళ్ళిపోతే ఈ జన్మ కాదు రాబోయే జన్మ, ఈ జన్మ కాదు రాబోయే జన్మ వేసి వాయిదాలు వేసుకోవడం అనేది పరిష్కారం కాదు. నిలబడు, ఆలోచించు, చింతించు, ధ్యానం చేయి. ఇది ఎక్కడి నుంచి వస్తాము, ఎలా వస్తాము, ఈ మనస్సును పీడిస్తాము, ఎందుకు పీడిస్తాము, ఇది ఎక్కడి నుంచి వస్తాము, ఎలా వస్తాము, ఎప్పుడు వస్తాము, నా లోపల నుంచే వస్తాము, వచ్చింది ఎక్కడి నుంచి వస్తాము, దాన్ని విచారణ చెయ్యి. దాని పరిష్కారం, ఈ సమస్యను పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యి. ఎస్కేప్ ఇది వద్దు, దానికే ఫేస్ చేయి. దాని బలం అంటే దాన్ని చూపిస్తుంది, దాని బలం అంటే దాన్ని చూపించండి, కంగారు పడకు. దానికంటే నీ సాధన బలం పెంచుకో, అది పడిపోతుంది. ఏ మనిషిని ఆ మనిషితో మనం పోరాడేటప్పుడు వారి శక్తిని చూపించుకుంటే పతనం అవ్వడం. ఎలక్షన్ కూడా అంతే, ఎలక్షన్ అంటే భూకంపాలు, రాజకీయ భూకంపాలు. ఇద్దరు కూడా వాళ్ళకున్న బలం వాళ్ళు చూపిస్తారు, వాళ్ళకున్న ఖండబలం, వాళ్ళకున్న ధనబలం, వాళ్ళకున్న ప్రజాబలం ఇద్దరూ చూపిస్తారు. ఇద్దరు చూపించాలి, ఎవరికి ఊరిపోతారు. అలాగే నిజాన్ని ఎంతటి మనకు పోరాటం, ఎవరితోటి పోరాటం, నిజాన్ని ఎంతటి పోరాటం, దాని బలం అయితే మనకు ఊరిపోతాం. మన సాధన బలం ఎక్కువంటే, మన వివేక బలం ఎక్కువంటే, మన విచక్షణ జ్ఞానం ఎక్కువంటే అది పడిపోతాం. అయ్యా ఇది నీకు ఎవరి ప్రాబ్లం, ఎవరి ప్రాబ్లం? నీ వేరే తలంపు, మూల తలంపు ఇతర సమస్య కాదు. సమాజం యొక్క సమస్య కాదు, నీ సొంత సమస్య. గవర్నమెంట్ సమస్య కాదు, నీ సొంత సమస్యలు. అది పరిష్కారం చేయడానికి ట్రై చేయి. ఎస్కే పడవద్దాన్ని, దాని ఎస్కే పడవద్దాని గురించి ఇంటే అందులో ఉండు. ఇంటే జ్ఞానం ఉంటే అది అజ్ఞానం ఉండదు. నీ మధ్య ఉండడానికి అవకాశం లేదు ఇక్కడ. దాని అది నేనే మూల తలంపు నాకు బుద్ధి తెచ్చి నా జ్ఞానం వచ్చేసి న్యాయం వచ్చేది అజ్ఞానంలో ఉన్నావు. ఇంటే మన అజ్ఞానంలో ఉండాలి, అది జ్ఞానంలో ఉండాలి. అది విడిచిపెట్టే జ్ఞానం లేదు అజ్ఞానం. చీకటి ఎక్కడ ఎక్కడ మూల తలంపులోని చీకటి ఉంది, మూల తలంపులోని నడక ఉంది, మూల తలంపులోనే మాయ ఉంది, మూల తలంపులోనే దొరకం ఉంది. ఆ మూల తలంపులు మాయం చేసిన వాడే జ్ఞాని. దానికి అన్ని కావాలి, పూజ కావాలి, జపాలు కావాలి, శవం ఒకటి కావాలి, ఊరు ఒకటి కావాలి, జీవం ఒకటి కావాలి, అభిషేకం కావాలి, పునర్జన్మ ఒకటి కావాలి, మళ్ళీ జన్మ మంచి జన్మ వచ్చేయని చెప్తున్నది. నువ్వు బాగా పూజలు చేసుకుని మళ్ళీ జన్మ మంచి జన్మ వచ్చేసి వచ్చేటట్టు నువ్వు ఎంజాయ్ చేయడానికి కూడా ఆ శరీరం ద్వారా. ఈ మూలకలకి జీవనం సరిపోదు, సమాజం సరిపోదు, ప్రభుత్వం సరిపోదు, పంచభూతాలు సరిపోవు, పరిసరాలు సరిపోవు, చుట్టాలు స్నేహితులు అని సరిపోవు. దీని సహాయానికి ఇంకో దేవుడు ఒకటి జపం కలదు. ఆ మూలకలకి దేహం ఒకటి కావాలి, యానం ఒకటి కావాలి, యానంతో పాటు దేవుడు ఒకటి కావాలి. వైకుంఠంలో నారాయణుడు లేదా కైలాసం చేసుకుంటూ దేవుడు కూడా వేసుకుంటుంది. మీరు మీరు అనడానికి నాయంటే అక్కడ వివేకం చెప్పాడు భగవాన్. చక్కటి వాక్యం నువ్వు గాఢల ఇద్దరి నుంచి జాగ్రత్త అవస్థలోకి వస్తున్నావు. గాఢల ఇద్దరు ఎవరు? నేను స్త్రీని పురుషుడని, నేను మంచివాణని చెడ్డవాణను, నేను పెద్దవాణని తక్కువను, నేను ధనవంతుందని పేదవాణని ఎవరు అనుకోరు. గాఢ ఇద్దరు ఎవరు? నేను హస్బెండ్ వైఫ్ అని అనుకోరు. ఇది ఒకటే మీరు అర్థం చేసుకోండి. గాఢల ఇద్దరి నుంచి జాగ్రత్త అవస్థలోకి రాగానే ఉంది నేను అనే పదం కోసం. దేని దగ్గర కూడా ఏమి ఉండదు. నేను ఏమొస్తుంది? నేను ఆ తలంపు ఇచ్చాడు. ఏదో తలంపు నుండి వచ్చేస్తుంది. ముందు ఏ తలంపు వస్తుందో ఆ తలంపుని ఇంటికి పరిష్కారం చేసుకో. ఇది రమణ మహర్షి గారు మనం నిలబెట్టాడు ఈ ప్రశ్న. మీకు దేవుడు ఎప్పుడు వచ్చాడు? నేననే తలంపు వచ్చాడు దేవుడు ఇచ్చాడా? నేననే తలంపు రాకముందు దేవుడు ఇచ్చాడా? మీ గారి దగ్గరలో దైవస్మరణ లేదు. మీ జాగ్రత్తలోకి రాగానే నేననే తలంపు వచ్చింది, తర్వాత దైవస్మరణ వస్తుంది. ఇది వచ్చాక అది వచ్చింది కానీ అది వచ్చాక ఇది రావాలి. ముందు ఏదైతే వస్తుందో దాన్ని పరిష్కారం చేసుకోవడానికి ఇంటికి ప్రయత్నం చేయటం లేదు. అదే మాయ. అంచేత అజ్ఞానం అంటే ఎక్కడుంది? మాయ అంటే ఎక్కడుంది? అంటే దుఃఖం అంటే ఎక్కడుంది? ఆ మొదటి తరంపురం ఉంది. దాని శివుడు ఇది రమణ బోధ. అరుణాచల శివన్ అరుణాచల శివన్ అరుణాచల శివ అరుణాచల ఇంకో సూత్రం మీరు అర్థం చేసుకోండి. దేహం ఎంత పూర్తుందో ఆ పని చేసుకుని చచ్చిపోతుంది. ఎక్కడతో చచ్చిపోతుంది? ఎన్ని గంటలను యానంలోనూ అమలాపురం ఎక్కడతో చిక్కులు తీసుకెళ్లి వాళ్ళ దగ్గర పడేస్తారు. అంటే ఈశ్వరు ఇష్టం, మన ఇష్టం. ఈశ్వరుని సంకల్పం, మన సంకల్పం. ఈశ్వరుడు ఎక్కడ కూర్చొని పెడితే అక్కడ, ఎక్కడి నుంచో పెడితే అక్కడ. అంటే మీరు ఇంటికి నేర్చుకోండి, భగవంతుడు మీకు ఏ పని నుంచి అప్పగించాడు, ఆ పని ఇష్టంగా చేయండి, అయిష్టంగా చేయకండి. మీ అత్తగారు కాఫీ ఇవ్వాలని కూడా పొద్దున్న మమ్మల్ని ఇష్టంగా ఇవ్వండి, అయిష్టంగా ఇవ్వండి. అయిష్టంగా ఇస్తే పాతవాసంలో అలాగంటే కొత్త పాతవాసం పోవ కొత్త వాసంలో వచ్చేస్తారు. మీరు చేసే పని ఇష్టంగా చేస్తారనుకోండి, చేసే పని ఇష్టంగా చేస్తే పాతవాసం పోతే కొత్త వాసం రావు. ఇదే భగవద్గీతలో చెప్పిన రహస్యం. అర్జునానికి యుద్ధం ఎలాగ తప్పదు, అర్జునానికి యుద్ధం ఎలాగ తప్పదు, మీకు ఇష్టం ఉన్నా తప్పదు, మీకు ఇష్టం లేదన్నా తప్పదు. అది చేసి మీరే ఇష్టంగా చెయ్యి. మీరు జ్ఞానం కలిగి యోగి అవుతా ఉన్నాం. కొంతమంది పని చేస్తారు, అయిష్టంగా చేస్తారు. కొంతమంది చెట్టు వస్తే గౌరవించి ఏంటి ఏ చెట్టు లేదని లోపల అనుకుంటూ ఉంటారు. కొంతమంది చుట్టాలు గుమ్మాలు చూసేవారు నిలబడిపోతారు, పాపం అలాగే వాళ్ళు కొయ్య అయిపోతారు. పాపం మరి వీరు వచ్చాడు మళ్ళీ వంట చేయాలన్నాడు కనిపిస్తుంటారు. మరి అప్పుడు వంట భోజనాలు అయిపోయింది కొన్ని వీరు సిద్ధం లేదు మళ్ళీ వీరికోసం వంట చేయాలని అన్నీ సాయంత్రం ఏడు ఎనిమిది చుట్టం అది వెళ్ళడం కదా సార్. సాయంత్రం ఏడు ఎనిమిది వచ్చాడని కూడా మన చుట్టం కాదు వెళ్ళొస్తాడు. ఇంకా మధ్యాహ్నం వచ్చిన చుట్టం పోతాడు, సాయంత్రం వచ్చిన చుట్టం వెళ్ళాడు. ఆడే చుట్టాలు ఈ బుధం కాదు వచ్చింది ప్రసీ తొక్కుమారు తీసుకుని వెళ్తాను. అంటే ఎందుకు మీరు ఎందుకు చెప్తారండి, బంధువాలండి స్నేహితురాలండి చుట్టాలండి ఏ పైన సరే ఆ చేసి పని. ఇప్పుడు రాత్రి ఎనిమిది వచ్చిన చుట్టం ఎక్కడ పోతాడు, మన ఏదో ముందు పెట్టాలి తప్పదు అందుకు. ఆ చేసి పని కృష్ణ గేటలో చెప్పింది ఏంటంటే, ఆ చేసి పని మీరు అయిష్టంగా చేయొద్దు, చేసి పని ఇష్టంగా చేయండి, ప్రీతి లేకుండా చేయండి, చేసి పని ప్రీతిగా చేయండి, మీ ఇంట్లో వాళ్ళు చేసే మీ సేవ కూడా ఇష్టంగా చేయండి, అయిష్టంగా చేయొద్దు. ప్రేమగా చేస్తే మీకు బలం తెలిపోతుంది, ప్రేమగా ప్రేమ లేకుండా చేస్తే మందం బలపడుతుంది అని చెప్పారు. మీరు చదివించి మీరు టీచర్స్ అనుకోండి, మీ లక్ష్మి గారు వచ్చారు ఆ పాఠం చెప్పి ఇష్టంగా చెప్పమని. అంటే బల్ల బల్ల ఎక్కువ కొడతారో చూడకుండా, బల్ల కోసం చూడకుండా పాఠం మీద మనసు పెట్టి చెప్పమని అదే కృష్ణుడు చెప్పింది గీతలు. అప్పుడు వాడు వ్యక్తి భావనని చూడగలు పొందుతాడు, శాంతిని పొందుతాడు, శాశ్వత శాంతిని పొందుతాడు. నీకు ఉన్న జబ్బు తగ్గిపోతుంది, నీ తర్వాత జబ్బు రావాలి. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం శివాయ నమ, ఓం శివాయ నమ, ఓం ఈశ్వరాయ నమ, ఓం గుహాయ నమ, ఓం గుప్తాయ నమ, ఓం కృష్ణాయ నమ, ఓం రామాయ నమ, ఓం దహాయ నమ, ఓం నమ శివాయ, ఓం శివాయ నమ, ఓం నమ శివాయ, ఓం శివాయ నమ, ఓం శివాయ నమ, ఓం శివాయ నమ, ఓం శివాయ నమ. శివుడు అసలు లేడు అనుకోకండి, శివుడు మనం స్మరించుకుంటున్నాం కదా, ఈ స్మరించుకున్నవాడు ఎంత లేదు, ఆ శివుడు కూడా నిజంగా అక్కడ ఉన్నాడు. వీడు కూడా అంతే లేదు, అసలు లేడు అనుకోకండి. శివుడు ఏంటి కుంగేది కొమ్మ అనుకోండి. ఓం శివాయ నమ, ఓం శివాయ నమ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. నారాయణ 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 నారాయణ. నాలుగు అక్షరాలే నారాయణ నారాయణ. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, 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 ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమో భగవతే రుద్రాయ,
ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ.
శాంతి
శాంతి శాంతి.